ஓம் நமோ நாராயணாய. நாராயணா நாராயணா நாராயணா. ஓம் நமோ நாராயணாய நாராயணாய. நாராயணா நாராயணா. இது நாட்டும் வந்துள்ள ராமய பிரவச்சனோடு உச்சி மங்களவாரம் 28 தேதி 26 தேதி 28 தேதி கணப்பவரம். இது உச்சி மங்களவாரம் 28 தேதி 28 தேதி கணப்பவரம். அக்கட கணப்பாட்டில் சாய்பாபா தேவாலயம் தான் இருக்காது, கன்யகா பரமேஸ்வரி சத்திரம், கன்யகா பரமேஸ்வரி வர்த்தக சங்கம் சத்திரம். அது இது சாய்பாபா தேவாலயம் தான் இருக்காது, அது கணப்பாடம் மஜ்ஜிலா உண்டு. கன்னிகா பரமேஸ்வரி சத்திரம் வர்த்தக சத்திரம், அது போடுறோம் 50 சமத்திரம் போடுறோம். வர்த்தகம் நிரூபிச்சார் அது கணப்பவாரங்களோ. அது ஆதிவாரம் ரேபு சோமவாரம் மங்களவாரம் நிறுத்திருந்தாக்க உச்சி மங்களவாரம். அதில் காரியக்ரமம் மத்தியானம் 2 கண்டுக்கு ஒருக்கு சன்மானம் உண்டு. அக்கட மங்களவாரம் வச்சே மங்களவாரம் மத்தியானம் 2 கண்டுக்கு மத்தியானம் 2 கண்டுக்கு ஒரு சன்மானம் உண்டு அக்கட சத்திரவுடன் வாருக்கு சன்மானம். அரை கண்ட படுத்துன வாருக்கு சன்மானம். அது சன்மானம் 5 கண்டுனே மன மீட்டிங் வந்துருந்தது. இது காரியக்ரமம் 2 கண்டுக்கு சன்மானம் வந்துருந்தது அக்கட. ஆ சன்மானம் அரை கண்ட படுத்துன சன்மானம் 5 கண்டுனே மன பிரவச்சனம் வந்துருந்தது. அதே சத்திரம் அதே பிரவேசம் பக்துடன் சமாச்சாரம் மிக தெரியப்படுத்திடுவாங்க. கன்னிகா பரமேஸ்வரி சத்திரம் தர்வாத செப்டம்பர் 4 கோகுலாஷ்டமி. கோகுலாஷ்டமி கிருஷ்ணாஷ்டமி, அது கிருஷ்ணாஷ்டமே கோகுலம் கோகுலாஷ்டமம் அன்றாரு. செப்டம்பர் 4 பாலக்கோல்லு க்ஷத்ரிய கல்யாண மண்டபம் கிருஷ்ண ஜெயந்தி. மனக்கு ஈஸ்வரன் அவதாரால்லோ முக்கியமான அவதாரால் 2, ஒக்கட்டு கிருஷ்ண அவதாரம், 2 சிவ அவதாரம். அது ஜன்மாஷ்டமி. அது ஜன்மாஷ்டமி அன்றாரு. கோகுலாஷ்டமி கிருஷ்ணாஷ்டமி ఎన్నిసార్లు ఎన్ని పేర్లు పెట్టినది. కృష్ణస్తు స్వయం భగవాన్ అని వ్యాసుడు భాగవతంలో చెప్పాడు. కృష్ణుడు స్వయంగా దేవుడు అని ఇది భాగవతంలో వ్యాసుడు చెప్పిన మాట. செப்டம்பர் 4 வச்சிருக்கேன். செப்டம்பர் 9 ஐபிஎம்ஆரம் செப்டம்பர் 9 ஐபிஎம்ஆரம் அக்கட கஞ்சிவாரு கஞ்சி சுவாமி வாரி தேவாலயம் பக்தியான மீட்டி சமாச்சாரம் தெளிவுபடுத்துறேன். ராபோயே மீட்டிங் ரேபு மங்களவாரம் வச்சி மங்களவாரம் கணப்பவரம். కుట్ర అంతయి కోసి గుణముగ పాలించు గురు రూపమై వెలుగు అరుణాచారం. కుట్ర అంతయి కోసి ఏంటమ్మా కుట్ర అంతయి కోసి గుణముగ పాలించి గురు రూపమై వెలుగు అరుణాచలం. అంటే ఈ భక్తి సభలు, ఈ ఆధ్యాత్మిక సభలు, ఈ ప్రవచనాలు మన మనస్సులో మన బుద్ధిలో ఏదైనా కల్మషం ఉంటే అవి తొలగించుకోవటం, మనం మనం బాగు చేసుకోవటం. మనం బాగు చేసుకోవటానికి సభలు అనేది అక్కడ ఎంచదంటే మన హృదయంలో ఈశ్వరుడు అంతర్యామగా ఉన్నా, నారాయణుడు అంతర్యామగా ఉన్నా, మనకు మనోనిగ్రహం లేకుండా, ఇంద్రియ నిగ్రహం లేకుండా అది వ్యక్తం కాదు. లోపల ఈశ్వరుడు ఉన్నా, అంతర్యామగా ఉన్నా, మనకు మనోనిగ్రహం లేకుండా, ఇంద్రియ నిగ్రహం లేకుండా ఆయన వ్యక్తం కాదు. లోపల అంతర్యామగా ఉన్నాడు. లోపల ఉన్నవాడు వేరు, బయట ఉన్నవాడు వేరు కాదు. ఉన్నవాడు ఒక్కడే, అంతటా ఉన్నవాడు ఒక్కడే. వాడిని ఈశ్వరుడు అనండి. ఈశ్వరుడు అంటే అక్కడ శివుడు అని కాదు, భగవంతుడు. వాడిని ఈశ్వరుడు అనండి, నారాయణుడు అనండి, ఏ పేరు పెట్టినా అదే. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. సరసంగా మన అందరం చేసే పొరపాటు ఏంటంటే, ఇతరులు ఉన్న పొరపాటును చూసి మన పొరపాటును చూసుకోవటం మానేస్తాం. ఇతరులు ఉన్న పొరపాట్లు చూస్తూ ఉంటాం, ఇంకా అదే పని. మన పొరపాట్లు మనం చూసుకోం, ఇది మాయ. అంటే ఇతరుల మన పొరపాట్లు మనం చూసుకోవటం మానేసి ఇతరుల ఉన్న పొరపాట్లు చూస్తా అంటే మనకేమవుతాయంటే మన పొరపాట్లు పెరిగిపోతాయి. ఆ జన్మకు ఆ జన్మ కుట్ర పెరిగిపోతుంది. మన పొరపాట్లు మనం చూసుకుంటే నెమ్మదిగా తగ్గిపోతాయి. మనం అలా చెయ్యం. మన పొరపాట్లు చూసుకోవడం మానేసి ఇతరుల పొరపాట్లు చూస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతాయి? మన పొరపాట్లు పెరిగిపోతాయి. పెరిగిపోతే ఆ జన్మకు ఆ జన్మ పతనం అయిపోతూ ఉంటాం. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బిహేవియర్ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ ప్రాణానికి, ఈ ప్రపంచానికి మీరు ప్రాణం పోయలేదు, నేను ప్రాణం పోయలేదు. మనం పుట్టేటప్పటికీ ప్రపంచం ఉంది, మనం చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ ప్రపంచం ఉంటుంది. దీనికి ఎవరో మీరు నేను ప్రాణం పోయలేదు, మీరు నేను కర్తలను కాదు. ఈ ప్రపంచ ప్రవాహం నడుస్తుంటే మనం పుట్టాం, కొంతకాలంలో పుట్టాం, మళ్ళీ కొంతకాలంలో చచ్చిపోతాం. ఈ దేహాలు కూడా ఆరోపించే సత్యాలు. ఉన్నవాటి వలె కనిపిస్తే నిజంగా ఉండవు. కొంతకాలం కిందట దేహం లేదు, కొంతకాలం కిందట దేహం మధ్యలో వచ్చింది, మళ్ళీ కొంతకాలం తర్వాత ఈ దేహం ఉండదు. మన రామున్నో, కృష్ణున్నో, శివుణ్ణో ఎవరినో ధ్యానం చేస్తూ ఉంటాం. కానీ అన్నిటికంటే మనం ధ్యానం చేయగలిగితే సత్యాన్ని ధ్యానం చేయటం మంచిది. సత్యం అంటే మనం అనుకునే సత్యం కాదు. ఓ పదార్థం ఒకటింది, బ్రహ్మ పదార్థం ఒకటింది, అదే లోకం అంతా వ్యాపించింది, సృష్టి అంతా వ్యాపించింది బ్రహ్మ పదార్థం. ఆ బ్రహ్మని మన హృదయంలో అంతర్యామిగా కూడా ఉన్నాడు. ఆ బ్రహ్మ పదార్థం సృష్టి లేనప్పుడు ఉంటుంది, సృష్టి ఉన్నప్పుడు ఉంటుంది, సృష్టిలు అయి అయిపోయిన తర్వాత కూడా ఉంటుంది. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే సత్యం, అదే బ్రహ్మం. బ్రహ్మం అంటే బ్రహ్మదేవుడని కాదు, బ్రహ్మం అంటే పరమాత్మ. అది ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. ఆ చైతన్యం లోపలటువంటి అంతర్యాముగా ఉన్న ఈశ్వరుడు అనండి, చైతన్యం అనండి, బ్రహ్మం అనండి, దానికి రూపం లేదు, నామం లేదు. కానీ లేదంటే ఉంది. అయితే మన ఇంద్రియాలు కనపడదు కాబట్టి, మనస్సు ఊహించలేదు కాబట్టి, మన ఇంద్రియాలు కనపడదు కాబట్టి లేదని మనం అనుకుంటున్నాం. మనకు తెలియని విషయాలే భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. మన ఇంద్రియాలకు అందని విషయాలు, మన బుద్ధికి అందని విషయాలే భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు పండగల్లో దీపావళి ఎటు ఉండదు, పుస్తకాల్లో భగవద్గీత అటు ఉండదు అని. కొంతమంది పెద్దలు ఇలా చెప్తూ ఉంటారు. అంటే ఆ సత్యాన్ని మనం, దానికి రూపం లేదు, నామం లేదు, లేదంటే ఉంది. మచ్చని సృష్టికి నామరూపాలకి ఆధారంగా ఉండదు. ఆ వస్తువు మనకి ఇరుకులోకి వచ్చే వరకు మనిషికి సంసారం తప్పదు. అంటే అది మనకి అనుభవం అయితేనే కానీ ఆ వస్తువు మన హృదయంలో ఉన్న అది అంతటా ఉంది, మన హృదయంలో కూడా ఉంది. ఆ బ్రహ్మ పదార్థం మనకు అనుభవం అయ్యే వరకు ఏ మనిషికి సంసారం తప్పదు. ఈ మనస్సు నశిస్తేనే కానీ అది మనకు తెలియబడదు. అయితే ఇదంతా ఈశ్వరుడు చూసుకుంటాడు. సృష్టి అంతా ఈశ్వరుడు, ఇది మీది కాదు నాది కాదు, మధ్యలో వచ్చాం మధ్యలో వెళ్ళిపోతాం. మీ గురించి మీరు ఆలోచించుకోవడం మానేసి మీ గురించి మీరు బాగుపడటం మీరు బాగుపడటం చూసుకోవటం మానేసి మళ్ళీ మనం పవిత్రం చేసుకోవడం మానేసి లోకం గురించి ఆలోచించి మాయలు పడి శవాలయ్యి బయటికి వెళ్ళిపోతాం. ఇది మాయ. ఎవరో ఎలా ఉంటే మనకెందుకు మనం మనం ఎవరో ఎలా ఉన్నా అది ఈశ్వరుడు సమాన లోకం. అది ఆడ పూర్వజన్మలో ఎటువంటివో మనకు తెలియదు, రాబోయే జన్మలో ఎటువంటిదో మనకు తెలియదు. అంచేత వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, లోకం ఎలా ఉంది, లోకాన్ని ఎవడు బాగు చేయగలడు. లోకాన్ని మనం బాగు చేసినట్టుగా అనిపిస్తుంది. ఈశ్వర్ మనం మనం బాగు చేసుకుంటే చాలు, మనల్ని మనం ఎంతవరకు బాగు చేసుకుంటే అంతవరకు లోకానికి మన ద్వారా ఉపకారం జరుగుతుంది, అంతకంటే ఏముండదు. మనల్ని మనం బాగు చేసుకోకుండా లోకానికి ఏదో ఉద్ధరిస్తాం, లోకానికి ఏదైనా ఉపకారం చేద్దాం అనుకున్నా జరగదు, అలా చేయలేము కూడా. మరి ఏదైనా మన దగ్గర ఉన్నది లోకానికి ఇవ్వగలం, కానీ మన దగ్గరది మన దగ్గర లేనిది ఏది ఇవ్వలేము. అయితే అది మనం చాలా టైం పాడు చేసుకుంటున్నాం, కాలాన్ని పాడు చేసుకుంటున్నాం. మనకి ఇప్పుడు విషయాల మీద ఎంత ఆనందం ఉందో అంత ఆనందం విద్య మీద రావాలి. ఇప్పుడు విషయాల మీద ఆ సినిమాలు చూడటం, టీవీలు చూడటం, మరొకటో ఇప్పుడు విషయాల మీద మనకి ఎంత ఆనందంగా ఉందో, లోకం గొడవల మీద మనకి ఎంత ఆనందంగా ఉందో అంత ఆనందం విద్యానందం. మనకు విద్య మీద ఆత్మవిద్య మీద రావాలి. ఆత్మ బుద్ధి ఏంటంటే అంటే అంత ఆనందం రావాలి. ఆత్మ గురించి అలాగా విద్యానందం కనుక మనకు వస్తే అలాగ మనం విద్యానందాన్ని ఎంజాయ్ చేస్తామంటే కొంతకాలానికి అదే లోపల మన ఉదయం ఆనందం, అద్వైత ఆనందం లోపల అమృతం మనకు అనుభవంలోకి వస్తుంది. ముందు విషయానందంలోంచి బయటకు రావాలి. అప్పుడు విద్యానందం ఆత్మవిద్యని శ్రవణం చేస్తాను, ఒక ఆనందం కలగాలి మనకి. అప్పుడు మనకు అమృత అనుభవం, హృదయంలోని ఆనందం, హృదయంలోని అమృత స్థితి మనకు అందదు. అప్పుడు వాళ్ళకి అందదు. ఇప్పుడు ఎందుకు ఇక్కడ భగవాన్ చెప్పిందంటే కుట్రాంతో కోసి గుణముగ పాలించి గురు రూపమై వెలుగువారు నాయకులు. ఇది ప్రపంచం వచ్చి ఎంతకాలం అయింది, ఇంకా ఎంతకాలం ఉంటాం, ఇంకా చనిపోయిన తర్వాత ఏమవుతాం, ఎటువంటి విషయాలు మానేసి నీ మనస్సును నువ్వు బాగు చేసుకుని, నీ మనస్సును నిర్మలం చేసుకుని, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే ఇతరులను కూడా ప్రేమిస్తూ నువ్వు బాగుపడటానికి ప్రయత్నించు. మనమంటే మనకు బాగా ఇష్టం, మనమంటే మనకు బాగా ఇష్టం, అలాగే ఇతరులను చూసి ఇష్టపడుతూ సరుకులు. దానివల్ల మనకు కలిసి వచ్చేది ఏంటంటే వీళ్ళు మనం ఎవరిని చూసి ఇష్టపడతాం, వాళ్ళు మనకు చేసి ఉండదు. అక్కడ కూడా నారాయణుడు ఉన్నాడు కాబట్టి నారాయణ అనుగ్రహానికి పాత్రలు. వాళ్ళు చేసేది ఏముండదు. వాళ్ళు మంచివాళ్ళు అవ్వచ్చు, చెడ్డవాళ్ళు అవ్వచ్చు, అది మనకనవసరం. అది లోకం. ఇప్పుడు తర్వాత మనం శత్రువుడని మిత్రుడని ఎలా పెట్టుకుంటాం? ప్రతి మనిషికి మిత్రుడని దండగదు. శత్రువుడు దండగ, మిత్రుడు దండగ, మన స్నేహితులు కూడా దండగ. ఇంకా చుట్టాలు అందరూ డబ్బు చుట్టాలు, మొత్తం మన చుట్టాలు అందరూ డబ్బు చుట్టాలు. డబ్బు ఉంటే చుట్టం, డబ్బు లేకపోతే చుట్టం ఎవడన్నాడు? శంకరాచార్యులు అన్నాడు, నీరు లేకపోతే చెరువు ఎక్కడ ఉందన్నాడు. ఎక్కడో గొయ్యి ఉంది, అక్కడ నీరు లేదు, ఇంకా దాని చెరువు అంటారు కదా. నీరు లేకపోతే చెరువు లేదు, డబ్బు లేకపోతే చుట్టం లేదు. అది నీకెవరికి డబ్బు లేదనుకోండి, మీరు ఎవరికి మిమ్మల్ని చుట్టాలు ఎవడో పలకరించు, మిమ్మల్ని పట్టించుకోరు. డబ్బు ఉంటే చుట్టం. అంచేత ఈ స్నేహితులు కూడా మనకి టైం వేస్ట్. దానివల్ల ఏమవుతుందంటే మన మనస్సు యొక్క శక్తి వేస్ట్ అయిపోతుంది. ఈ విరోధులు కూడా మనకు అనవసరం. ఈ స్నేహితులు కూడా స్నేహితులు లేచి తిరుగుతాను, టైం వేస్ట్. అంటే నేను చెప్పేది భక్తులకు చెప్తున్నాను, సాధకులకు చెప్తున్నాను, అందరికీ చెప్పటం కాదు. స్నేహాలు కూడా తగు మాత్రంగా ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. ఈ చదువుకునే పిల్లలు కూడా ఎక్కువ స్నేహాలు చేస్తే పాడైపోతారు. ఎక్కువ స్నేహాలు చేసి స్నేహితులు కూడా తిరుగుతాను, చదువుకోవడానికి టైం ఎక్కడ ఉండదు ఉండదు. తర్వాత స్నేహాలు చేసి పాడైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్నేహాలు చేసి పాడైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయ్యే బలిగోవింది శ్లోకంలో ఆచార్య స్వాములారు ఏమన్నారంటే, గోవిందుని ధ్యానించి అచ్యుతం అనంతం గోవిందం కేశవం రామం నారాయణం అన్నాడు స్వాముల వారు. అచ్యుతం అనంతం గోవిందం కృష్ణం అనంతం రామం నారాయణం, ఆ గోవిందుడి యొక్క రూపాన్ని ధ్యానం చేసి నామాన్ని స్మరించుకో. ఎందుకు కాలాన్ని పాడు చేసుకుంటున్నావు? ఎందుకు నువ్వు కాలాన్ని పాడు చేసుకుంటున్నావు? అచ్యుతం అనంతం గోవిందం కృష్ణం రామం నారాయణం, ఆ గోవిందుని ధ్యానం చేసుకో, గోవింద నామాన్ని జపించుకో, గోవిందుని ఆ రూపాన్ని ధ్యానం చేసుకో, సత్పురుషుడి సహవాసం చెయ్యి, నీ గంగా జలం తాగితే కొంచెం పానం చెయ్యి, గంగా జలం దొరికితే పానం చెయ్యి, సత్పురుషుడు సహవాసం చెయ్యి, గోవిందుని కొంచెం చేపు ధ్యానం చేసినా, గంగా జలం కొంచెం తాగినా భగవద్గీత ఒక శ్లోకం చదివినా నువ్వు తరిస్తావు బాబు అన్నాడు ఆచార్య వారు. బతుకోవడం భగవద్గీత కనీసం ఒక్క శ్లోకం చదివి నువ్వు అర్థం చేసుకున్నా, గంగా జలం కొంచెం పానం చేసినా, గోవిందుని రూపం ధ్యానించే నామను స్మరించుకున్నా నువ్వు తరిస్తావు అన్నాడు ఆచార్యుల వారు. గోవిందుని భజించు, సత్పురుషుడు సహవాసం చెయ్యి, భగవద్గీతను అధ్యయనం చెయ్యి, గీతాగంగ పానం చెయ్యి, సజ్జన సాంగత్యంలో నువ్వు బాగుపడతావు. విరోధాలని స్నేహాలని గొడవలకి వెళ్ళకు, ఈ రాగద్వేషాలు తగ్గించుకో. కుట్ర అంటే కోసి కుట్రంతా రాగద్వేషాల్లో కుట్ర అంతో కోసి గుణముగా పాలించండి. దీని అర్థం ఏంటి, నాలో ఉన్న చెడ్డ అలవాట్లు ఉంటే తొలగించు, నాలో ఏదన్నా చెడ్డ అలవాట్లు ఉంటే వాటిని తొలగించు, తొలగించి ఆ మంచి గుణాల చోటు నన్ను కప్పు, అలంకరించు. మన మెడలో బంగారు పోస్తులు ఎలా అలంకరించుకుంటాము, చెడ్డ గుణాలు తొలగించి కళ్యాణ గుణాలతో మంచి గుణాలతో నన్ను అలంకరించు. నన్ను కుట్రంతయ్య కోసి గుణముగా పాలించు, ఇది నువ్వు గురువు అయిండు నువ్వు చేయవలసిన పనిది. నేను రాంగ్ పాత్రలు ఉంటే రైట్ పాత్రలకు తీసుకురా, రాంగ్ నాలో రాంగ్ నాలెడ్జ్ ఉంటే దాన్ని తొలగించి రైట్ నాలెడ్జ్ తీసుకురా. రాంగ్ నాలెడ్జ్ నుంచి రైట్ నాలెడ్జ్లోకి రావాలి, రాంగ్ పాత్ర నుంచి రైట్ పాత్రలోకి రావాలి. అయితే మంచి గుణాలు కూడా మనస్సే. ఆ చైతన్యంలో ఉన్న బ్రహ్మ పదార్థంలో ఉన్న సత్యంలో అక్కడ మంచి గుణాలు లేవు, చెడ్డ గుణాలు లేవు, అది ఉందంతే. అది ఎలా ఉందంటే అది ఎలా ఉండాలో అది ఎలాగ ఉంది. ఆ గుణాలతో సంబంధం లేదు, గుణాలు మనసుకు సంబంధం. ఈ నీ హృదయంలో నారాయణని తెలుసుకోవడం మానేసి ఎప్పుడో ఎక్కడో పుడతాం, ఎక్కడో జన్మిస్తాం, ఎక్కడో ఎక్కడ ఏదవుతుంది, భవిష్యత్తులో నాకు మంచి జన్మ రావాలి ఏదో అనుకుంటా ఉంటాం. అలా అనుకోవటంలో తప్పులేదు, కానీ సాధన కాదు. ఇప్పుడు భవిష్యత్తులో బాగా మంచి జన్మ వస్తుంది అనుకోండి, మీకు అనుకోండి, ఆ మంచి జన్మ ఎవరు అనిపిస్తారు? మీ అహంకారం అనిపిస్తుంది. లేదా చెడ్డ జన్మ వస్తుంది అనుకోండి, ఆ చెడ్డ జన్మ ఎవరు అనిపిస్తారు? మీ అహంకారం అనిపిస్తుంది. ఎన్ని జన్మలు వచ్చినా మంచి జన్మలైనా అహంకారానికే, చెడ్డ జన్మలైనా అహంకారానికే. అంటే తీసు పక్కన పెట్టు, నీ హృదయంలో నువ్వు సత్యాన్ని సాక్షాత్కారం తీసుకో ప్రయత్నం చెయ్యి, నీకు అమృత ఆనందం నీకు అనుభవంకి వస్తుంది, సుఖం తెలుస్తుంది. కాలాన్ని పాడు చేసుకోవద్దు. నువ్వు కాలాన్ని పాడు చేసుకోవద్దు. భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు, భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు. ఆయన గుర్తించడానికి మనకు బుద్ధి బలం సరిపోదు, మనకున్న పవిత్రత సరిపోదు, యోగ్యత సరిపోదు, ఏకాగ్రత సరిపోదు. దేరీజ్ ఈశ్వర. అతనికి రూపం లేదు, నామం లేదు, మన కోసం రూపాలు ధరించి వస్తున్నాడు, పేర్లు పెట్టుకుని వస్తున్నాడు, కానీ ఆయనకి రూపం లేదు, నామం లేదు. రూపరహితుడు, నామరహితుడు. ఇకే మనకు బోధించడం కోసం, మన తరింపు చేయటం కోసం బ్రహ్మ పదార్థం రూపం ధరించి వస్తుంది. అదే కృష్ణుడైనది, శివుడైనది, శంకరుడైనది. అయితే ఆచార్యుల అనుగ్రహం పొందాలి మనం. పెద్దల యొక్క అనుగ్రహం, దేవతల యొక్క అనుగ్రహం, ఆచార్యుడి యొక్క అనుగ్రహం పొందారు మనం. అంటే మనకి ఇప్పుడు మన అహంకారం తొలగించుకోవడానికి ప్రయత్నం చేయమనుకోండి, అనుకోని మాట్లాడుతుంది, అది శుభ్రంగా మనల్ని తినేస్తున్నది, పాడు చేసేస్తుంది. మన శరీరం ఏదో రోగం ఉందనుకోండి, దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయమనుకోండి, అనుకోని మాట్లాడుతుంది, ఆ రోగం మనల్ని తినేస్తుంది. అలాగే మనకు గర్వం ఉందనుకోండి, ఆ గర్వాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయమనుకో అనుకోని మాట్లాడచ్చు, ఆ గర్వం మనల్ని పూర్తిగా పాడు చేసేస్తుంది. మన అందరికీ తాడు బొమ్మరం లేకపోయినా ప్రతి మనిషికి గర్వం ఎంతో కొంత ఉంటుంది, తెలియదు వాడు లోపల చూసుకుంటే తెలుస్తుంది. ఆ గర్వాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి, వేరుతో సహా పరిశీలించి దాన్ని తొలగించుకోమనుకోని గర్వాన్ని, అది శుభ్రంగా మనం పాడు చేసేస్తుంది. అయితే శరీరంలో రోగం అంతే, మనం పట్టించకపోతే నెమ్మదిగా తినేస్తుంది. మనం మనస్సులో ఉన్న గర్వం కూడా అంతే, దాన్ని వదిలించుకోవడానికి, గర్వాన్ని వదిలించుకోకపోతే నేను మూలంతో సహా పాడు చేసి వదిలేస్తాను. మనం దేని చూసి, లోకంలో ఏమి చూసి గర్వపడక్కర్లేదు. లోకంతో ఏమి లేదు, ఇంకే ఉన్నట్టు కనిపిస్తుంది. లోకం అనేది నిజంగా ఇంకే ఉన్నట్టు కనిపిస్తుంది అంతే, ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ ఆరోపిత సత్యాలు. లోకం కూడా ఆరోపిత సత్యం, దేహం కూడా ఆరోపించబడ్డ సత్యాలు. అయితే నీ మనస్సు, మనం ఈ విషయాలు ముందు చెప్పాను కదా, ఈ ఆధ్యాత్మిక విషయాలన్నీ ఎందుకంటే మన బుద్ధిని బాగు చేసుకుంటుంది. మన బుద్ధిని మనమే బాగు చేసుకోకపోతే ఎవరిని ఉద్ధరిస్తాం మనం? మన బుద్ధిని మనం బాగు చేసుకోం అనుకోండి, ఎవరిని ఉద్ధరిస్తాం? మనం పవిత్రులను కాకుండా ఇతరులను పవిత్రులను ఎలా చేస్తాం? ఈ సృష్టి ఎంతకాలానికి ఉంటుంది, ఇంక ఎంతకాలం ఉంటుంది, ఇదంతా టైం వేస్ట్. నువ్వు ఆ పరమేశ్వరుని తెలుసుకుని బాగుపడు. అంతర్యాముగా నీ హృదయంలో అంతర్యాముగా పరమేశ్వరుని తెలుసుకుని, నీ అంతఃకరణాన్ని బాగు చేసుకుని, లోపల నా అంతఃకరణాన్ని బాగు చేసుకుని పరమేశ్వరుని ఎరుకులోకి తెచ్చి ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకో. ఒకవేళ రాబోయే జన్మ నీకు మంచి జన్మ మీద వచ్చిన, అబద్ధమే చెడ్డ జన్మలు వచ్చిన అసత్యం, జన్మలే అసత్యం. సరే ఎవరు అనిపిస్తారు గొప్ప జన్మ వచ్చింది అనుకోండి, ఎవరు అనిపిస్తారు ఆ జన్మ తాడు మీ అహంకారం అనిపిస్తుంది. అది చెడ్డ జన్మ వచ్చిందని దాని తాలూకు దుఃఖం, అహంకారం అనిపిస్తుంది. ఎవరైనా దుఃఖం అనిపిస్తున్నారనుకోండి, అనిపిస్తుందంటే ఆ దుఃఖం ఎవరు అనిపిస్తున్నారు, వాడు అహంకారమే అనిపిస్తుంది. మీకు ఎవరికైనా సంతోషం వచ్చిందనుకోండి, మీ అహంకారమే సంతోషిస్తుంది. బయట పరిస్థితులు బాగున్నాయనుకోండి, బాగున్నాయని మీరు అనుకుంటారనుకోండి, లోపల ఎవరు సంతోషిస్తున్నారు, మీ అహంకారం సంతోషిస్తానన్న సంగతి కూడా మీకు తెలియదు. మనకెవరికి, మనకు ఏదైనా దుఃఖం వస్తే మన అహంకారమే దుఃఖపడుతుందని అది కూడా తెలియదు. గొప్ప జన్మలు వచ్చిన అహంకారానికే, చెడ్డ జన్మలు వచ్చిన అహంకారానికే. దాన్ని తొలగించి వరకు, దాన్ని తొలగించుకున్న వరకు మనకు ఆత్మజ్ఞానం కలగదు. ముందు దాని మీద అసలు ఇష్టమే కలగదు, ఆ ప్రీతే కలగదు. ఎవరు భయం పెట్టుకోవాల్సిన పనులు సాధ్యమైనంత వరకు భయం లేకుండా మీ పనులు మీరు చేసుకోండి. మీ పనులు మీరు విడిచిపెట్టక్కర్లేదు. మన పని చేసుకుంటూ పొందేదేదో పొందాలి. మన పని చేసుకుంటూ పొందేది అంత పొందాలి. మన అందరం ద్వైతంలోనే ఉన్నాం. అద్వైతం గురించి మాట్లాడుకుంటాం. శంకరాచార్యులు వారు అద్వైతం బోధించారు. అద్వైతం అంటే రెండేది అసలు ఏమీ లేదు అని. అద్వైతం అంటే ఏంటంటే ద్వితీయం లేదని. ద్వితీయం లేనిది అద్వైతం. అసలు రెండో వస్తువు లేదు. రెండో వస్తువు ఉంటే నీకు భయం వేస్తుంది. రెండో వస్తువు ఉంటే నీకు అసూయ వస్తుంది. రెండో వస్తువు ఉంటేనే నీ అది చూసి నీకు ఏదో చిరాకో తీసుకురా. ఆ రెండోది లేదు అద్వితీయం అంటే ద్వితీయం లేదే లేదు అన్నాడు. ఇప్పుడు మనంతా ద్వితీయంలోనే బతుకుతున్నాం, ద్వైతంలోనే బతుకుతున్నాం. మనం బతికేది ద్వైతంలోనే బతుకుతున్నాం. అయితే అద్వైతం అనేది మనం ప్రేమించదగిన స్థితి, మన అది పొందదగిన స్థితి. ద్వైతంలోనే ఉన్నాం, ఉండటం అందరం ద్వైతంలో ఉన్నాం. కానీ అద్వైతం అనేది మనం అందుకునే స్థితి, మనం ప్రేమించదగిన స్థితి, మన గమ్యంగా ఉన్న స్థితి. ద్వైతంలో ఉంటూ ద్వైతంలో మనం ఉంటేనే అద్వైతాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి, అప్పుడు మోక్షం. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళందరూ ప్రేమించుకుంటున్నారని చెప్పలేదు. పెళ్లి చేసుకోవడం వేరు, ప్రేమించడం వేరు. పెళ్ళైన వాళ్ళందరూ వాళ్ళు ప్రేమించుకుంటున్నారని చెప్పడం, పెళ్లి చేసుకోవటం వేరు, ప్రేమించటం వేరు. అలాగే మనం ద్వైతంలో ఉన్నాం. అయినప్పటికీ అద్వైతాన్ని ప్రేమించాలి. అద్వైతాన్ని ప్రేమించాలి, దాన్ని గమ్యంగా పెట్టుకోవాలి. దాన్ని గమ్యంగా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ ప్రేమించుకుంటే మంచిదే, ప్రేమించుకుంటున్నారని చెప్పలేము. మ్యారేజెస్ అని కాంట్రాక్ట్ మ్యారేజెస్ లేవు. అందుకే అలాగా ఏ పెళ్లి చేసుకున్నారు కాబట్టి అలా ఉంటారు అంతే. అది అందరూ ఆదర్శ దంపతులని ప్రేమించుకుంటున్నారని ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని చెప్పలేము. అయ్యా ఆ ప్రేమించుకోవటం వేరు, ఆ అనుభవం వేరు, అద్వైతం వేరు, ఆ గమ్యం వేరు. మనం ద్వైతంలో ఉంటే మనం ద్వైతంలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడున్నాం ద్వైతం? మనకు ద్వైతం తాలూకు అద్వైత అనుభవం లేదు. మాట్లాడుకుంటున్నాం అద్వైతం గారు. కానీ అద్వైత తెచ్చుకోవడం సాధన చేస్తే, మనం అద్వైతానుభూతి తెచ్చుకోవడం సాధన చేస్తే వస్తుంది. ఆచార్యుల తన అనుగ్రహం ఉంటే, దేవతల అనుగ్రహం ఉంటే, పరమాత్మ అనుగ్రహం ఉంటే ఆ ద్వితీయం లేని స్థితి మనకు వస్తుంది. ఎప్పుడైతే ద్వితీయం లేని స్థితి వచ్చిందో, మన హృదయంలో ఉన్నటువంటి అద్వైతానుభవం మన చేతికి ఎప్పుడైతే అందిందో, అప్పుడు వాడికి భయం లేదు, అశాంతి లేదు, దుఃఖం లేదు, పునర్జన్మ లేదు. అది అనుభవంలో మనం లేకపోయిన స్థితి అంటూ ఒకటి ఉంది. ఆత్మ అంటేనే ప్రేమ స్వరూపం, చైతన్యం అంటేనే ప్రేమ స్వరూపం, శాంతి స్వరూపం. అది సుఖస్వరూపం. దానికి ఉండటమే దాని స్వరూపం. ఆ స్థితి అంటే ఒకటి ఉంది. అది మనకు ఆ భగవంతుడు మనకు అంతర్యామిగా ఉన్నాడు. అంతర్యామిగా లేకుండా అసలు దేహం రాదు. ఈశ్వరుడు అంతర్యామిగా లేకుండా, భగవంతుడు అంతర్యామిగా లేకుండా ఈ దేహం, ఒక్క దేహం ఇక్కడికి రాదు. ఈ సృష్టిలో ఒక్క దేహం రాదు. ఆయన ఆడించేవాడు నారాయణుడు. అయితే మనకు ప్రమాణం అంటే ఏంటి? సత్యమే ప్రమాణం. అది ప్రమాణంగా ఇప్పుడు మనకి ఏది సత్యమో తెలియదు. భగవంతుడిది సత్యమని చెబుతున్నాడు. భగవంతుడిది సత్యమని చెబుతున్నాడు కాబట్టి దాన్ని ప్రమాణంగా పెట్టుకోవాలి. దాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తే బాగుపడతాం, లేకపోతే పాడైపోతాం. ఇప్పుడు భగవద్గీత చెప్పాడు నారాయణుడు, కృష్ణుడు దేవుడై, ఈశ్వరుడై, నారాయణుడై భగవద్గీత చెప్పాడు. భగవద్గీత చెప్పాడు భగవంతుడి చేత గానం చేయబడింది కాబట్టి భగవద్గీత. అది చెప్పాడు. అది ప్రమాణం. మనకి ఏదైనా సందేహం వస్తుందనుకోండి, ఈ పని చేయొచ్చా చేయకూడదని దాన్ని ప్రమాణంగా పెట్టుకోవాలి. దేని ప్రమాణంగా పెట్టుకోవాలి? భగవద్గీతని ప్రమాణంగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏం చేత ప్రమాణంగా పెట్టుకోవాలి? సత్యము కాబట్టి ప్రమాణంగా పెట్టుకోవాలి. అసత్యాన్ని ప్రమాణంగా పెట్టుకోకూడదు. సత్యము కాబట్టి ప్రమాణంగా పెట్టుకోవాలి. సత్యము కాబట్టి ప్రమాణంగా పెట్టుకోవాలి. ప్రమాణం అంటేనే అక్కడ సత్యం. సత్యం కాబట్టి దాన్ని ప్రమాణంగా తీసుకోమని అంటే అక్కడ నిజం ఉంది కాబట్టి ప్రమాణంగా తీసుకోమని. అంచేతక దాన్ని ప్రమాణంగా తీసుకుంటే సత్యాన్ని భగవంతుడు భగవద్గీతలో సత్యము చెప్పాడు కాబట్టి మనకు అర్థమైన అవపోయినా దాన్ని ప్రమాణంగా తీసుకుని జీవిస్తే బాగుపడతాం. దాన్ని ప్రమాణంగా తీసుకోకుండా లౌకికులు చెప్పిన మాటలు ప్రమాణంగా తీసుకుంటే శుభ్రంగా పతనం అయిపోతాం, కుళ్ళిపోతాం శుభ్రం. మళ్ళీ నీచ జన్మలు వస్తాయి మన అందరికి. నీచాతి నీచ మీద జన్మలు వస్తాయి. లౌకికులు చెప్పిన వాక్యాలు ప్రమాణంగా తీసుకోకూడదు. లౌకికులు అంటే ఎవరు? రోజుకో రకంగా ఉంటారు. లౌకికులు అంటే ఎవరు? రోజుకో రకంగా ఉంటారు. వాళ్ళకు స్థిర బుద్ధి ఉండదు, వాళ్ళకు ఒక శాంతిగా ఉండరు, సుఖంగా ఉండరు. వాళ్ళు శాంతిగా ఉండరు, ఇతరులు శాంతిగా ఉండనివ్వరు. వాళ్ళే వాళ్ళే పెద్దవాళ్ళు కాకపోయినా అనుకుంటూ ఉంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు కాదు కానీ పెద్దవాళ్ళమేమని అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ గర్వం వచ్చేవాళ్ళే, గర్వం తీసుకొచ్చే గుణాలు. అంటే రాబోయే జన్మలు నీచ జన్మలు వచ్చి జన్మల యోగం ఉంటే ఇటువంటి తలంపులు అన్న వస్తాయి. అయితే మనం ప్రమాణం అంటే అక్కడ సత్యం లోకు. భగవద్గీతలో చెప్పిన మాట ప్రమాణంగా తీసుకోవాలి. మాట ప్రమాణంగా తీసుకుని ఆ మాటకు అనుసరించి మనం జీవిస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది, తరిస్తుంది, జన్మరహిత్య స్థితిని పొందుతాం. ఇంకా శవాన్ని మోయక్కర్లేదు. ఆత్మజ్ఞానం కలిగిన ఆత్మానుభవం వచ్చే వరకు, ఆత్మజ్ఞానం కలిగే వరకు, ఆనందానుభవం కలిగే వరకు, ఆ కలిగే వరకు మనిషిని సంసారం విడిచిపెట్టదు. ఏదో రకమైన సంసారం, సంసారం మట్టికి మనిషిని విడిచిపెట్టదు. అదే చేతిని పెంచుకోవద్దు, టైం వేస్ట్ అయిపోద్దు. విరోధాలు వద్దు నీకు, విరోధాలు వద్దు, స్నేహితులు వద్దు, స్నేహితులు వద్దు, విరోధాలు కూడా వద్దు. ఇంకా అస్తమాన కొందా చుట్టాలు చుట్టాలు వేసి తిరుగుతూ ఉంటారు. ఆ చుట్టాలు పడి డబ్బు చుట్టాలు అయ్యా, నీ దగ్గర డబ్బు ఉంటే ఆడు చట్టం, డబ్బు లేకపోతే ఆడు చట్టం అని చెప్పి కొంతమంది ఏదో విరోధాలు పెట్టుకుని ఎలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. కొంతమంది స్నేహాలు ఎక్కువ చేసి పాడైపోతున్నారు, టైం పాడు చేసుకుంటున్నారు. ఆ స్నేహితులు ఉద్ధరించేది లేదు, ఏమి లేదు వీళ్ళు. కొంతమంది చుట్టాలు 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 లేదు జరుగుతుందంటే, ఈ చుట్టాలు అందరూ డబ్బు చుట్టాలని నీకు తెలియటం లేదా? చెరువులో నీళ్ళు లేకపోతే ఆ చెరువు కూడా ఎవడకు కావాలి? నీ దగ్గర డబ్బు లేకపోతే నీ చుట్టాలకు నీళ్ళు కూడా తినిచిన. ఇలా అంటే ఈ జనాన్ని వేసుకుని తిరిగి మీరు టైం పాడు చేసుకుంటున్నారు అని నిలబడే టిక్కెట్లు కాదు. మీరు బాగుపడే విధానం మీరు చూసుకోండి. మీరు తరించే ఉపాయం మీరు తరించే ఉపాయం మీరు చూసుకోండి. శరీరానికి రోగాలు కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనసుకు వికారాలు వస్తాయి, శరీరానికి రోగాలు వస్తాయి. మూల సంఖ్య మనుషులు ఉంటారు కదా, పొద్దున్న ఒక రకంగా ఉంటారు, మధ్యాహ్నం ఒక రకంగా ఉంటారు, సాయంత్రం ఒక రకంగా, స్థిరత్వం ఉండాలి. ఈ గుణాలన్నీ మనస్సులో ఉంటాయి. మనస్సులో గుణాలు ఉంటాయి, శరీరానికి రోగాలు వస్తాయి. ఆ చైతన్యానికి రోగాలు లేవు, గుణాలు లేవు, పుట్టుక లేదు, చావు లేదు. ముసల్తనం కూడా లేదు. శరీరం వస్తే ముసల్తనం వస్తుంది, ముసల్తనం వస్తే రోగం వస్తుంది, ఇవన్నీ మామూలు. ఈ రోగాలు కూడా మంచియే. రోగం వచ్చేవాడు మనం కంగారు పడతాం, రోగాలు కూడా మనకు ఉపకారం చేస్తాయి. మామూలుగా కొన్ని అలవాట్లు మనం మానం అంటే మానం, రోగాలు వచ్చి కొన్ని అలవాట్లు మానిపిస్తాయి మన చేస్తాం. మామూలుగా కొన్ని అలవాట్లు మానేయమని డాక్టర్లు చెప్తారనుకోని మనం మానం, రోగం వచ్చిందనుకోండి, రోగం వచ్చేటప్పుడు బుద్ధి వచ్చి అలవాట్లు మానతాం కొంతవరకు. అయితే రోగాలు కూడా మన గురువులు. రోగం వస్తే కంగారు పడతాం మనం, రోగం వచ్చేసింది రోగం వచ్చేసింది అని కంగారు పడతాం. ఆ రోగం కూడా కొన్ని పాఠాలు నేర్పు బయటికి వెళుతుంది, కానీ లేకపోతే బయటికి వెళ్ళదు. మీరు చిందికాడు అయ్యాగట్టుగా ఉంటున్నారనుకోండి, దానికి సంబంధం రోగం వచ్చి దాన్ని మేము నాలుగు మొట్టికాయలు పెట్టి చిందికాడు జాగ్రత్త పడమని చెప్పి వెళుతుంది. ఆ రోగం కూడా మన గురువుతోడు సమానం. రోగాలంటే మనకు ఇష్టం ఉండదు, అది మనం బాగు చేయడానికి వస్తూ ఉంటాయి మధ్య మధ్య. ఇచ్చేదంటే కొన్ని పాడ అలవాట్ల నుంచి తప్పించడానికి అవి వస్తూ ఉంటాయి మన. అదే రోగాలు కూడా మన గురువుతో సమానం. రోగం వచ్చింది రోగం వచ్చిందంటే అడుగు, రోగం వల్ల ఏది బాగుపడతాడు అడుగు. ఆ బుద్ధిని బాగు చేయడానికి ఆడికి ఆ రోగం వచ్చింది. అయితే తిండి విషయంలో ఈ సాధకులు అందరూ, ఆధ్యాత్మిక సాధకులు, ఈ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా తిండి విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి, ఆహార విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని శరీరాలు కొన్ని పదార్థాలు పడవి మానేయాలి, కొన్ని శరీరాలకి కొన్ని రకాల పదార్థాలు పడవి మానేయాలి. చిందికాడ బహు జాగ్రత్తగా ఉండాలి, చిందికాడ బహు జాగ్రత్తగా ఉండాలి, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాచాలత పనికిరాదు. వాచాలత అంటే కొంతమంది ఎక్కువ మాట్లాడతారు, సందర్భం లేకుండా మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడతారు సందర్భం లేకుండా మాట్లాడతారు. అది కూడా అది కూడా మనం అది ఆ గుణం కూడా మనం పాడు చేస్తుంది. చాలా తక్కువ మాట్లాడాలి, నువ్వు మాట్లాడి తక్కువ మాట్లాడాలి, ఆ మాటల్లో సందేశం ఉండాలి. వాచాలత పనికిరాదు. ఎక్కువ తిండి ఎంత చెడ్డు, నోడు చెడ్డి ఇష్టం వచ్చిన మాట్లాడటం కంట్రోల్ లేకుండా మాట్లాడటం వాచారత కూడా అంతే చెడ్డ. అతి నిద్ర కూడా అంతే చెడ్డ. నిద్ర కూడా తగు మాత్రంగా ఉండొచ్చు, అతి నిద్ర కూడా, అతిగా నిద్రపోవడం కూడా నీకు టైం వేస్ట్ అవుతుంది, తర్వాత నీకు సాధన చేసే శక్తి తగ్గిపోతుంది అతి నిద్ర వల్ల. ఇప్పుడు ఈ నిద్ర చూడదు స్వప్నం. ఇప్పుడు అతి నిద్ర వల్ల కొన్ని శరీర ఇంద్రియాలు నిద్ర, అసలు నిద్ర ఎందుకంటే నీ దేహము మనస్సు కొంత విశ్రాంతి తీసుకుంటాడు నిద్రలో, సరిపోతుంది. అతి నిద్ర అవసరం, అతి నిద్ర పనికి రాదు, నిద్ర అవసరమే. కానీ జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ రెండు సమానం. మీరు చూసుకోండి, నీకు ఎప్పుడైనా స్వప్నాలు వస్తూ ఉంటాడు. ఈ జాగ్రత్త అవస్థలోనే మనుషులు, ఈ స్నేహితులు, ఈ విరోధులు, పెద్ద చుట్టాలు, మీ జీవితంలో జరిగిన సంఘటనలో మీకు అర్థమవుతుంది, ఇవే వస్తే స్వప్నం. ఈ సుబ్బారాయుడు అందరూ అక్కడ సిద్ధమవుతారు స్వప్నం. ఇప్పుడు జాగ్రత్త వ్యవస్థ వేరు, స్వప్న వ్యవస్థ వేరు, రెండు సమానం. డబ్బుకి ఒక పక్కన బొమ్మ ఉంటుంది, ఒక పక్కన బొడుసు ఉంటుంది. ఇప్పుడు డబ్బు తీసుకోండి, దానికి ఒక పక్కన ఏముంటుంది, బొమ్మ ఉంటుంది, ఒక పక్కన బొరుసు ఉంటుంది. నిద్రావస్థ ఈ స్వప్నావస్థ ఎటువంటిది, జాగ్రత్త అవస్థ ఎటువంటిది. ఏం చేద్దంటే మీరు మనం విషయాన్ని ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మనుషులను చూస్తున్నాం, విషయాన్ని చూస్తున్నాం, బొమ్మలు చూస్తున్నాం, రైళ్లు కార్లు చూస్తున్నాం, మీ ఆస్తులు మీరు చూసుకుంటున్నారు, మీ సొమ్ములు చూసుకుంటున్నారు, మీ బడాయిలు అయితే మీరు చూసుకుంటున్నారు జాగ్రత్త. స్వప్నావస్థ అంటే మీ బడాయిలు మీకు వస్తే రైళ్లు తిరిగినట్టు, కార్లు తిరిగినట్టు, మీ స్నేహితులు, మీ బంధువులు, ఉన్నోళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు ఎవరెవరు జ్ఞాపకం వస్తూ ఉంటారు. అది లోకమే. స్వప్నంలో మనకు కనిపించేది లోకమే, ఈ జాగ్రత్త అవస్థలో కనిపించేది ఈ లోకమే, రెండు రెండు ఉపయోగం లేని స్వప్నం కూడా లోకం లాంటిది. ఇది లోకంలో కూడా వస్తాయి మీకు స్వప్నంలో, లోకానికి సంబంధం లేని కూడా మీకు స్వప్నంలోకి రావు, లోకానికి సంబంధించిన కూడా వస్తాయి. అది దానివల్ల కూడా మనకు ఉపయోగం లేదు. తర్వాత మనుషులతోటి కూడా ఎవరితోటి ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితోటి ఎంతవరకు మన అనుబంధం పెట్టుకోవాలి, అంతవరకు కానీ మన హద్దులు దాటి వెళ్ళకూడదు. స్నేహాలు కూడా అతిక చేయకూడదు. అతిక చేస్తే మనం అతిక చేస్తే వాళ్ళు రేపు మనకు విరోధులు అవ్వచ్చు. తర్వాత వాళ్ళు మనం వాళ్ళు వాళ్ళ వల్ల మన టైం అంతా వేస్ట్ అయిపోవచ్చు. తర్వాత మనకు సాధన ఈ స్నేహితుల వల్ల విరోధుల వల్ల మనకు సాధన చేసే శక్తి తగ్గిపోతుంది. అది ఎందుకు నేను చెప్పబోయింది, మనం కష్టపడి సాధన చేసుకునే శక్తి అంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అది ఈశ్వరుడు నామాలలో ఆచార్య వారు చెప్పారు, గోవిందం భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ, గోవిందుని భజించు, నీ మనస్సు బాగుపడుతుంది, ఆయన చెప్పిన మాట విను, ఆయన రూపాన్ని ధ్యానం చేసుకో, ఆయన నామాన్ని స్మరించుకో, ఆయన చెప్పిన మాటను ప్రమాణంగా పెట్టుకో. ప్రమాణంగా పెట్టుకుంటే అది సత్యమని విశ్వసించాలి, అప్పుడు బాగుపడుతుంది. అక్కడ ప్రమాణం అంటే సత్యమని నువ్వు నమ్మాలి. అది మన మనస్సు మనకున్న అలవాట్లు భగవంతుడు చెప్పిన వాక్యాన్ని తొందరగా అంగీకరించలేము. మన అలవాట్లు అటువంటివి, మన పెరిగిన వాతావరణం అటువంటిది. కొంతమందికి నామప్రియులు ఉంటారు, వాళ్ళు ఎంత ఇష్టపడతారో రామనామం అన్నా, ఆ కృష్ణనామం అన్నా ఎంత ఇష్టపడతారు. హరే కృష్ణ అన్నారు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే, అవి ఎంత నామప్రియులు అంటారు. వాళ్ళకి నామం వేరు దేవుడు వేరు కాదు, ఆ నామాన్నే ఆనందిస్తారు. నామే అంతటా వ్యాపించున్నది, నామే నారాయణుడి అంతటా వ్యాపించున్నాడు. నామాన్ని చాలా ఇష్టంగా చేసుకుంటారు. రామచంద్రమూర్తి వైకుంఠానికి వెళుతూ ఆంజనేయ స్వామికి సొంత పనులు లేవు రాముడు పని చెప్పి పంచమ ఆంజనేయ ఆంజనేయ స్వామికి ఆయన జీవితంలో సొంత పని అంటే ఏమి లేదు. చేస్తే రాముడి పని, అంతకంటే ఆయన సొంత పనులు అంటే ఆంజనేయ స్వామికి. రామచంద్రమూర్తి వైకుంఠానికి వెళుతూ నువ్వు కూడా నా కూడా వైకుంఠానికి వచ్చి అన్నాడు. అతనికి బహుమతులు కూడా ఏం ఇవ్వాలో ఆయనకు అర్థం అవ్వలేదు. రామచంద్రమూర్తికి బాహ్య ప్రాణం ఆంజనేయ స్వామి. పట్టాభిషేకం రాముడికి పట్టాభిషేకం అయ్యాక అందరికీ బహుమానాన్ని ఇచ్చాడు రాముడు. ఆంజనేయ స్వామికి ఏం ఇవ్వాలో తెలియకుండా ఏమి ఇవ్వలేదు, వైకుంఠానికి రా అన్నాడు. అంటే ఆంజనేయ స్వామి అన్నాడు నేను వైకుంఠానికి రాను, ఇక్కడ ఉన్న చిరంజీవి ఆంజనేయ స్వామి ఇప్పుడు కూడా ఉన్నాడు చిరంజీవి, ఆంజనేయ స్వామి చిరంజీవి, నేను వైకుంఠానికి రాము, రామనామం చేసుకుంటూ ఇక్కడ ఉండిపోతాను. వైకుంఠంలో కంటే రామనామంలో ఉన్న ప్రీతి వైకుంఠంలో కూడా లేదు, రామనామంలో ఉన్న ప్రీతి వైకుంఠంలో కూడా లేదు అని చెప్పి నేను రాను, ఇక్కడ ఉంటాను. ఎక్కడ రామాయణం గానం చేస్తే అక్కడ వెళ్ళి వింటూ ఉంటాను. ఎక్కడైతే రామాయణం గానం చేస్తున్నారో అక్కడ వింటూ ఉంటాను, ఈ నామం చేసుకుంటూ ఉంటాను. నీ నామప్రీతికి నా సపోర్ట్ ఇస్తూ ఉంటాను. అదే వైకుంఠానికి రాను, నీ రామనామం చాలు నాకు. ఎక్కడ రామాయణం గానం చేస్తున్నారో, ఎక్కడైతే రామాయణం ఎవరైతే టీచ్ చేస్తున్నారో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడో ఒక ప్రతీతి. తర్వాత ఈ గ్రహ బాధలు పడే వాళ్ళందరూ కూడా ఆంజనేయ స్వామిని ఆరాధించడం మంచిది. ఏమండి మమ్మల్ని శనిగ్రహం పీడిస్తుంది, ఈ మధ్యన ఆ గ్రహం పీడిస్తుంది, ఈ గ్రహ నవగ్రహాలు ఉన్నాయి కదా, ఆ గ్రహం పీడిస్తుంది, ఈ గ్రహం పీడిస్తుందండి అనేది చెప్తూ ఉంటారు మామూలుగా. ఈ గ్రహాల బాధలు ఎక్కువైపోయినండి మాకు, మరి ఈ పనులు ఏమో అనుకున్న పనులు అవుతారు, అది గ్రహాలు చెడగొట్టేస్తున్నాయి అనేది అనుకుంటూ ఉంటారు కదా లోకాలు అందరూ ఆంజనేయ స్వామిని పూజించుకున్నారు. ఒకసారి ఆంజనేయ స్వామి రామనామం చేసుకుంటున్నాడు ఒక ప్రశాంతమైన స్థలంలో, ఏకాంత స్థలంలో కూర్చొని రామనామం చేసుకుంటున్నాడు. శనిదేవుడు వెళ్ళాడు, శనిగ్రహం వెళ్ళింది వాడి దగ్గర, 9 గ్రహాలు మనకి, శనిగ్రహం వెళ్ళింది వాడు వాడి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నీకు శని వచ్చే టైం అయింది, నీ సాధన చెడగొట్టేస్తాను, నీ రామనామం చెడగొట్టేస్తాను, నువ్వు ఏదో సాధన చేసుకుని బాగుపడుతున్నావు కదా నువ్వు, నేను అందరు పోయి పైగా ఇంకోటి ఆంజనేయ స్వామిని స్వతంత్రమైన దేవుడిగా పూజిస్తారు, అది గొప్పతనం. రాముడితో సంబంధం లేకుండా ఆంజనేయ స్వామి దేవాలయాలు కొన్ని వేలు ఉన్నాయి. అలాగే దిండివనం ఇప్పుడు అంటే మనం ఇలా కాట్పాడి మేము చెడిపోతున్నాం. పూర్వం మెడ్రాస్ నుంచి దిండివనం వచ్చి దిండివనానికి మనం అరుణాచలం వెళ్ళాం. దిండివనానికి 20 మైళ్ళ దూరంలో కొన్ని కోట్లు పెట్టి దేవాలయం కట్టారు ఆంజనేయ స్వామి కల. ఎవరి శరీరం ద్వారా ఏ పని జరుగుతుందో మనకు తెలియదు. ఈ మధ్యన రాయూరు కాదు వేలూరు అని తమిళనాడులో ఇంకా కింద ఉంది మధుర ప్రాంతం కాదు, వేలూరు వెల్లూరు కాదు వేలూరు. ఒక్క 31 సంవత్సరాల అబ్బాయి, అతనికి 31 సంవత్సరాలు, అతను భక్తుడు, అతను 31 సంవత్సరాలు, అతనికి 31 సంవత్సరం. అతను భక్తి మన శ్రావణ శుక్రవారం, మన శుక్రవారం లక్ష్మీ వ్రతం చేసుకున్నారు కదా వరలక్ష్మీ వ్రతం, మన శుక్రవారం లక్ష్మీ అందరూ లక్ష్మీదేవిని ఆరాధించారు ఎవరు, లక్ష్మీ వ్రతం శ్రావణ శుక్రవారం అంటారు వరలక్ష్మీ వ్రతం. ఆ రోజున ఆయన అతని వయసు 31 సంవత్సరాలు, అతను 100 ఎకరం కొని 300 కోట్ల రూపాయలు అయితే లక్ష్మీ దేవాలయం కట్టాడు. మొత్తం లక్ష్మీదేవి విగ్రహం అంతా బంగారం, 300 కోట్లు. ఈ 300 కోట్లు ఆడికి వయసు ఎంత? 31 సంవత్సరం. ఈ 300 కోట్లు 250 కోట్లు ఇతర దేశాల నుంచి వచ్చింది. మన దేశంలో 50 కోట్లు ఎవడు ఇచ్చిన అతనికి, ఇతర దేశాల నుంచి 250 కోట్లు వచ్చింది. 300 కోట్లు పెట్టి 100 ఎకరం పొని 100 ఎకరం మధ్యలో ఈ లక్ష్మీ ఆలయం కట్టారు, మొత్తం అంతా బంగారం, మొత్తం 300 కోట్లు ఖర్చు పెట్టాడు బంగారాన్ని. అతని వయసు ఎంత? 31 సంవత్సరం. భగవంతు రథం ద్వారా ఆ పని చేయించుకుని మన శ్రావణ శుక్రవారం ఓపెన్ చేశారు గుడి. ఇదంతా ఈశ్వరం లేదా? ఒక 31 సంవత్సరం అబ్బాయి చేత 300 కోట్లు గుడి కట్టించాడండి భగవంతుడు. మనం ఏమనుకోవాలి? అలాగే దిండి ఒక సుమారు 5-6 కోట్లు పెట్టి ఆంజనేయ. అంటే మీకు ఎందుకు చెప్తున్నారంటే రాముడితోటి కృష్ణుడితోటి సంబంధం లేకుండా ఆంజనేయ స్వామిని స్వతంత్రమైన దేవుడిగా ఆరాధిస్తున్నారు. ఆయన కూడా ప్రత్యేకమైన గుడి. ఎందుకు నవగ్రహాలు? ఒకసారి శనిగ్రహం వచ్చింది, రామనామం చేసుకుంటున్నావు, నువ్వు జపం ధ్యానం చేసుకున్నావు, నిన్ను చెడగొట్టేస్తాను వచ్చాడు శనిగ్రహం. ఆడు ఎవరిని పట్టుకుంటే వాడు నువ్వు దురిపేస్తాడు పట్టు. ఆడు ఉంటాడు 5-6 ఏళ్ళు ఉంటాడు, ఆడు ఎళ్ళు తొందరగా ఎళ్ళడం. కొంతమందిని బాగు చేస్తాడు, కొంతమందిని పాడు చేస్తూ ఉంటాడు. శని మొత్తానికి చెడ్డవాడు కాదు. కొంతమందిని బాగు చేస్తాంటే ఆంజనేయ స్వామి వచ్చి పాడు చేసేస్తాను, నీ జపం పాడు చేసేస్తాను, నీ ధ్యానం పాడు చేసేస్తాను. ఆంజనేయ స్వామి ఏం మాట్లాడలేదు అతనితోటి. నువ్వేం మాట్లాడలేదు అతనితో, ఏం మాట్లాడలేదు. ఎవడు శనిదేవుడు? వాడు శనిస్తాడు, వాడు శనిదేవుడు. వాడితో ఆంజనేయ స్వామి వాడితో మాట్లాడకుండా ఆడు తోకచోట వాడిని చుట్ట పెట్టేశాడు. ఆంజనేయ స్వామి తోకచోటి ఆయన చుట్టూ పెట్టేసి ఆ తోక పెంచేసి దూరంగా అక్కడ పడి ఉండమన్నాడు. నా దగ్గరికి రాకుండా ఆడు తోకలు బిగిసిపోతున్నాడు. ఆడు తోకలు తోకను ఒక్కేస్తాను ఆంజనేయ స్వామి తోక. ఆడికి ప్రాణం ఆన్ని ఉంటాం లేదు ఎవరిని? ఆ శనిదేవుడికి. ఇంకా ఎవరి జోలికి వెళ్తాను? కానీ నీ జోలికి బాబు రాను, నీ తోక వదిలే నన్ను, నీ జోలికి రానన్న అక్కడి నుంచి పారిపోయాడు అక్కడ. అప్పుడు శనిదేవుడు ఎలిచి ఎలిచి ఒక మాట అన్నాడు, నీ జోలికి రాను, నిన్ను ఆరాధించే భక్తుల జోలికి కూడా రాను. అది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అది తోకలోంచి ముందు బయటపడ్డాం అని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ శనిదేవుడు ఒక మాట చెప్పాడు, నీ జోలికి ఎలాగ రాను నేను, నిన్ను ఆరాధించే భక్తుల జోలికి కూడా రాను. అంటే శనిగ్రహం చోటు బాధపడే వాళ్ళందరూ ఎక్కువ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తారు. ఇందుకే మీకు ఎందుకు చెప్తానంటే వైకుంఠం నాకెంతకయ్యా, నీ నామంలో ఉన్న ప్రీతి, నీ నామంలో ఉన్న ఆనందం, నీ నామంలో ఉన్న శాంతి నాకు వైకుంఠంలో ఉందా, రావటానికి రానని చెప్పాడు. తర్వాత మన ఇంటికి మన ఇంట్లో పనులు మనం చేసుకోవచ్చు, మన డ్యూటీ ఏదో మనం చేసుకోవచ్చు చేసుకోవచ్చు. కానీ ఆ లేదర్ టైంలో మనం భగవంతుని స్మరించుకుంటూ బాగుపడటానికి మన గుణం మనం బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయగలం. కానీ ఎవరో స్నేహితుల దగ్గర కూర్చుని ఎల్లమ్మ పొల్లమ్మ దగ్గర కూర్చుని మనం టైం వేస్ట్ చేయకూడదు. అది ఇంతకి సార్ మీరు కూడా మీ స్నేహితుల ఇంటికి రోజు వెళ్ళి కూర్చోకూడదు. మీ స్నేహితులు కూడా మీ ఇంటికి రోజు వచ్చి కూర్చుంటే కాలక్షేపం మాట చెప్పి మీ టైం పాడు చేస్తారు. మనం భగవంతుడి గురించి స్మరించం, స్మరిస్తే స్నేహితులు లేకపోతే చుట్టాలు లేకపోతే విరోధులు ఎందుకు వచ్చింది కూడా వీళ్ళు ముగ్గురి వల్ల మనకు ఉపకారం కాదు. వీడు ముగ్గురు మన మనసును బాగు చేసేవాళ్ళు కాదు. వీళ్ళు మన అంతఃకరణాన్ని లోపల పనిముట్టిని బాగు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు మనం నిరంతరం వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనం సత్యాన్వేషణకి అంటే ఆత్మజ్ఞానం సార్, సత్యజ్ఞానం సంపాదించడానికి, ఆత్మజ్ఞానం సంపాదించడానికి, పరలోకం పొందటానికి ఎక్కడికైనా అడవినికి వెళ్ళాలా, ఎక్కడికైనా ఇల్లు ఇడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి సాధన చేసుకోవాలా, ఏంటని భగవాన్ అడుగుతంటే భగవాన్ చెప్పి సమాధానం ఏంటంటే కర్మతో కూడిన జీవితాన్ని సన్నిహించక్కర్లేదు. నువ్వు చేసుకునే పని విడిచిపెట్టి ఎక్కడికి పారిపోక్కర్లేదు. భగవంతుడు ఏ పని అయితే మన శరీరానికి కేటాయించాడో భగవంతుడు ఏ పని అయితే మన శరీరానికి కేటాయించాడో ఆ పని మనం శ్రద్ధగా చేసుకుంటే అది పట్టు. భగవంతుడు ఒక శరీరానికి ఒక పని కేటాయిస్తాడు, ఆ పని శ్రద్ధగా చేసుకుంటే సరిపడుతుంది. శ్రద్ధగా చేయాలి, ఇష్టంగా చేయాలి. శ్రద్ధగా చేయాలి, ఇష్టంగా చేయాలి. ఆ పని అంతసేపు ఉంటుంది, 24 గంటలు ఉన్నది కదా. ఆ పని పూర్తి చేసుకుని మిగతా టైం అంతా దైవచింతనలో ఉండాలి. మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో పని అయిపోయినట్టు ఇంకో పక్కింటికి వెళ్ళి పడిపోతాం. ఎవరో ఒకళ్ళు ఇంటికి వెళ్ళి పడిపోతాం. వాళ్ళు చేసి దైవ విచారణ కాదు, లోక ఆత్మ విచారణ కాదు, లోక విచారణ. అక్కడికి వెళ్ళి లోకం గొడవలు చెప్పి కూర్చోవడం, వాళ్ళు పాడై వాళ్ళు పాడు చేయటం, వీళ్ళు పాడైపోయి రావటం. వీళ్ళు ఎవరి పంపలోకి వెళ్ళారో వాళ్ళని పాడు చేయటం, వాళ్ళని పాడు చేసి మళ్ళీ వీళ్ళు రావటం. దీనివల్ల మనకు కలిసి వచ్చింది లోక విచారణ వల్ల. ఆ లోకం సత్యము కాదు, లోకం సత్యము కాదు. లోక విచారణ వల్ల మనకు వచ్చి ప్రయోజనం ఏమిటి? లోకం సత్యమైతే లోకాన్ని విచారణ చేయొచ్చు. లోకం సత్యమే కాదు. ఇదొక ట్రైనింగ్ అవడానికి వచ్చాము అని ట్రైనింగ్ అయ్యి బయటకు పోవటం. ఇది కూడా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. వాచారత పనికిరాదు, అతి నిద్ర పనికిరాదు, అతి భోజనం పనికిరాదు. ఈ మూడు సాధకుడు ఉండవలసిన లక్షణాలు. ఈ మూడు సాధకుడు ఉండవలసినటువంటి లక్షణాలు అంటే అతి నిద్ర తగ్గించుకుంటే, అతిగా మాట్లాడటం తగ్గించుకుంటే, అతి భోజనం తగ్గించుకుంటే మనస్సు పవిత్రంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, శుద్ధిగా ఉంటుంది, ఏకాగ్రతగా ఉంటుంది. అతి భోజనం తగ్గించుకుంటే అంటే రోగాలు కూడా మన అలవాట్లు మార్చడానికి వస్తాయి. రోగాలు నూటికి నూరు పళ్ళు చెడ్డానికి ఒక్కర్లేదు. అంటే మనకున్న అలవాట్ల వల్ల, మనకున్న గుణాల వల్ల ఈ పెంట అంతా పోయేసుకు వస్తున్నాం పూర్వజన్మల నుంచి. మనం మనకున్న గుణాల వల్ల, మనకున్న అలవాట్ల వల్ల ఈశ్వరుడు ఉన్నాడు. అంతర్యాముగా ఈశ్వరుడు ఉన్నాడు. ఆయన భోజనించకపోవడం కారణం ఇతరుల కారణం కాదు. మన అలవాట్లు మన గుణాల వల్ల ఆయన గోచరించడం కాదు. అదే పరమేశ్వరుడు చెప్పాడు, నన్ను ఆరాధిస్తే, నన్ను స్మరించుకుంటాంటే, నన్ను ఆరాధిస్తూ ఉంటే, నా మాట ఎందు నువ్వు ప్రమాణ బుద్ధి కలిగి ఉంటే నా మాయ నీకు దారిస్తుంటాను. అంటే నువ్వు చేసుకునే పని విడిచిపెట్టి ఎక్కడికో పారిపోతే నీకు జ్ఞానం వస్తుందనుకోవద్దు. నువ్వు చేసుకునే పని నిర్మలంగా చేసుకో. కానీ అదే ఇప్పుడు కర్మే అదే అక్కడ మీకు చెప్పాను, తాడేపుడు కూడా నోడు చెప్పాను కదా మీటింగ్. అక్కడ కర్మ ఏదో కర్మ చేయటం, దానివల్ల ఏదో పుణ్యం వస్తుంది, అది అనుభవించటం, మళ్ళీ కర్మ చేయటం, మళ్ళీ దానివల్ల ఏదో పుణ్యం వస్తుంది, అది అనిపి అదే జీవిత గమ్యం కాదని చెప్పడానికి ఈశ్వరుడు మారు వేషంలో వచ్చాడు. ఎక్కడ దారి కావాలన్న మహర్షులకు తాడేపుడు కూడా చెప్తాను. తాడేపిరుగుడంలో చెప్పిన కథ ఏంటంటే, మీకు ద్వారికా వనంలో ఋషులు ఉన్నారు. వాళ్ళు కర్మకాండ ప్రియులు, అంటే యజ్ఞం చేస్తారు, దానివల్ల ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. అంటే వాడు మనం ఏదో పని చేస్తున్నాం, మంచి పని చేస్తున్నాం, అనుభవిస్తున్నాం, అది మళ్ళీ మనకి ఫలితం వస్తుంది, అనుభవిస్తున్నాం. దేవుడితో సంబంధం ఏంటి, ఈశ్వరుడితో సంబంధం ఏంటి, పరమేశ్వరుడితో సంబంధం ఏంటి, మనం ఏదో చేసుకుని బాగుపడుతున్నాం అనే వాళ్ళ ఋషుల ఉద్దేశం. అంటే వాడి జ్ఞానం బ్రహ్మం వైపుకి, సత్యం వైపుకి ఉన్నది ఏదో ఒకటి ఉంది కదా ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడి మీద వాడికి భక్తి కలగటం లేదు, ఈశ్వరుడి మీద ప్రమాణ బుద్ధి కలగటం లేదు. ఏదో పని చేయటం, ఇప్పుడు మనం ఉన్నాం, వండుకోవటం తింటాం, వండుకోవటం తింటాం, వండుకోవటం తింటాం, వండుకోవటం తింటాం, అదే బొచ్చుక. బతకటం అంటే అది వండుకోవడం తింటాం, వండుకోవడం తింటాం. ఆ ఋషులు ఎలా తయారయ్యారు? యా దారిక వనలు ఏ ఋషులు వాళ్ళు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో పనులు చేయటం, ఆ పని వల్ల ఫలితం రావటం, ఆ ఫలితాన్ని అనుభవించటం, ఆ బాగుంది ఈ ఫలితం మనకు వచ్చేస్తుంది అనుకోవటం. ఇలా కర్మటక కర్మకాండే సర్వస్వం, పనే సర్వస్వం బతుకుతున్నారు. కానీ వాళ్ళు అసలు సత్యం వాళ్ళకి అర్థం అవుతుంది. కనీసం ముఖం వాడు తిరగటంలో ఈశ్వరుడు అయిపో, ముఖం వాడు తిరగటంలో పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు అనేటువంటి బుద్ధి అలా కలగటం రాదు. అప్పుడు వాళ్ళని బాగు చేయడానికి దారి ఆ ఋషుల్ని బాగు అయ్యో పాడైపోతున్నారు వీళ్ళు, ఈ తిని తిరగడం తప్పించి అందుకంటే ఇంకో జీవితం ఉందని, ఒక హయ్యర్ లైఫ్ ఉందని, ఒక హయ్యర్ లైఫ్ ఉందని, ఒక సుపీరియర్ లైఫ్ ఉందని, ఒక సుప్రీం స్టేట్ ఉందని, అది పొందదగింది అది మనం ఉందని తెలియటం వీళ్ళకి పాడైపోతున్నారు. ఈ తింటం తిరగడంతో సరిపోతుంది అని వాళ్ళు మారు వేషంతో ఈశ్వరుడు అక్కడికి వస్తాడు. ఎలా వస్తాడంటే అందము ఆనందము కలిపి వస్తాడు. కొంతమంది అందంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఈ వీళ్ళు ఇష్టం ఉంటారు, మొఖాలు చూస్తే అందంగా ఉంటారు. కొంతమంది ఆనందంగా ఉన్నా మొఖాలు అంత బాగుండకపోవచ్చు, ఆ చర్మం అంత బాగుండకపోవచ్చు. ఈశ్వరుడు ఎలా వస్తాడంటే అందము ఆనందము కలిపేస్తే రెండు ఎలా ఉంటే అలా వచ్చేసాడు. అలా వచ్చేసేప్పుడు అప్పుడు ఋషి పొత్తినాడు వెనకాల పడ్డారు. ఋషిపత్తి ఋషులు భార్యలందరూ ఆడుచు ఆళ్ళు ఉన్నటువంటి అందము ఆళ్ళు ఉన్నటువంటి ఆనందము చూసి, ఆ మారి వేషంలోనే ఈశ్వరుడు ఉన్నటువంటి అందము ఆనందము చూసి వాడు వెనకాల పడ్డారు. అంటే ఆ అందము ఈ హృదయంలోనే ఉంది. అక్కడ కనిపించే అందము, అక్కడ కనిపించే ఆనందము హృదయంలో ఉంది. వాడు హృదయంలో ఎవడైతే ఉన్నాడో ఆడే మారి వేషంలో వచ్చాడు కాబట్టి వాడు వెనకాల పడ్డారు. పడేటప్పుడు ఋషులకు కోపాలు వచ్చింది, ఋషులకి కోపాలు వచ్చి ఈళ్ళు పడ్డారు. ఆడెనకాల వీళ్ళ భార్యలు, ఆడ భార్య ఎనకాల ఈళ్ళు పడ్డారు పడ్డారు. పడితే ఏం చేశారంటే ఆయన చంపేయడానికి మా భార్యను తీసిపోతున్నాడు, మా భార్యను రక్షించడానికి మనం వెళుతున్నాం అని ఏం చేశాడంటే ఆడెవడో మామూలు వాడు అనుకుని వాడిని చంపేయడానికి ఒక పెద్ద ఏనుగుని పురమాయించాడు. బాగా పొగడెత్తిన ఏనుగుని పురమాయిస్తే ఆ ఏనుగుని ఈశ్వరుడు చంపేసి దాని చర్మాన్ని కప్పుకున్నాడు. తర్వాత పులిని ఒకటి పంపారు చంపేయమని, తర్వాత పులిని చంపేసి వాడు పులి చర్మాన్ని కప్పుకున్నాడు. అప్పుడు ఇది మామూలు వాడు కాదు, పులిని చంపేశాడు, ఏనుగుని చంపేశాడు, బాగా క్రూర జంతువుని పంపాం మనం. అదే మన మానవాతీతుడు, మనకి మానవాతీతుడు వీడు అని వాడిని శరణాగతి చేశారు. ఎవరిని? ఆ మాళ్యేషంలోని ఈశ్వరుని శరణాగతి చేశారు. అప్పుడు వాడు ఎది కాదురా మీరు పాడైపోతున్నారు, మీరు పాడైపోతున్నారు, అసలు మీకు తినేది ఏదో పని చే కర్మ చేసుకోవడం, ఏదో యజ్ఞం చేసుకోవడం, దానివల్ల ఏదో పరిచయం రావటం, అది అనుభవించడం, ఇదే పని ఇంకా వండుకోవటం తింటాం నిద్రపోవటం, వండుకోవటం తింటాం నిద్రపోవటం, ఇదే పని ఇంకా ఇంకా అయ్యర్ లైఫ్ అంటూ లేదా? జీవితం ఇంకా పొందవలసిందంటే ఏమి లేదా? ఇంకా శరీరం 24 గంటల శరీరాన్ని పోషించుకోవడం పనే అది వాళ్ళకి ఆత్మజ్ఞానం. అప్పుడు ఆయన అందరినీ కూర్చోబెట్టి, ఋషులను కూర్చోబెట్టి ఆత్మజ్ఞానం బోధించాడు. ఈ కథ మురుగు నాడు రాస్తున్నాడు. ఈ కథ దారి కావాల ఆ ఋషుల కథ మురుగు నాడు ఈ గొడవ అంతా రాస్తున్నాడు. రాసేటప్పటికి అక్కడ ఋషులకి, అక్కడ ఋషులకి ఆత్మ ఋషులకి వాడు ఆత్మజ్ఞానం గురించి బోధించాడు. ఋషులు అందరూ శరణాగతి చేశారు వాడికి, ఎవడికి? ఈశ్వరుడికి. ఇంకోటి శరణాగతి వల్ల శాంతి కలగచ్చు. మనం ఎన్ని ప్రయత్నాలు చేయకపోయినా ఈశ్వరుడు పట్ల శరణాగతి లేకపోతే శాంతి కలగదు. ఏదో మనకంటే హయ్యర్ పవర్ ఉందని ఆ ఋషులు గ్రహించి ఆ మరి అప్పుడు ఆయన ఏం బోధ చేశాడు? ఆత్మబోధ ఈ కథ ఇలా ఈ మధ్యలో నువ్వు చెప్పిన శ్లోకాలను నేను ఇందులో ఇముడిస్తాను, ఆత్మబోధ ఏంటో నువ్వు చెప్పు, ఆనాడు నువ్వు ఈశ్వరుడే నువ్వు ఈ రూపంలో వచ్చావు కదా అని మురుగునారు రమణ మహర్షిని అడిగితే అప్పుడు ఉపదేశారని చెప్పాడు. ఏమో అప్పుడు ఈశ్వరుని చూడలేదు మేము, అప్పుడు ఈశ్వరుణ్ణి చూడ ఆ ఈశ్వరుడే నువ్వు ఈ రూపంలో వచ్చావు. అడి జ్ఞానాన్ని బోధించాడు, దారికాలంలో ఋషులకి చెప్పాడు, ఋషి నువ్వు మాకు చెప్పు. అడు ఋషులకి ఏ జ్ఞానం అయితే బోధించాడో దానిసారి మాకు చెప్పని మురుగునారు అడిగితే అప్పుడు ఉపదేశారం చెప్తే ఆ రాశి కథలో ఉపదేశారం చేయించాడు. అలా ఉపదేశారం వచ్చింది. అది ఉపదేశారం రావడానికి దారి కావున ఋషులు గొడవలు. అప్పుడు కర్త కూడా ఉన్నాడు నన్ను కర్తూరాజ్ఞే. అప్పుడు ఈశ్వరుని అవి వీళ్ళు అంగీకరించరు, ఋషులు ఈశ్వరుని అంగీకరించరు. వరికే తింటాం మనం సంపాదించుకుంటున్నాం, మనం సంపాదించుకుంటున్నాం తింటున్నాం, మనం సంపాదించుకుంటున్నాం తింటున్నాం తిరుగుతున్నాం, ఎవడ దేవుడు కూడా మనకి ఇందుకు అలా తయారయ్యాడు. అప్పుడు ఈశ్వరుడు అనేవాడు అక్కడ ఉన్నాడు. ఈశ్వరుడు లేకపోతే ఇక్కడ రాష్ట్రం మీరు గ్రహించవలసింది ఏంటంటే మన చేతుల్లో ఏమి లేదు పని చేయటం. పని చేయడానికి పనికి వస్తానికి ఎందుకు పనికిరం మనం? ఫలితం అనేది నూటికి నూరు పళ్ళు మన చేతిలో లేదు. కొంతమంది చాలా తక్కువ కష్టపడి ఎక్కువ సంపాదిస్తారు, కొంతమంది ఎక్కువ కష్టపడితే తక్కువ సంపాదన కూడా రాదు. మనం అందరం గ్రహించవలసింది ఏంటంటే మన చేతుల్లో పని చేయడానికి పనికి వస్తాం మనం, చాకరీ చేయడానికి పనికి వస్తాం. పరిచయం మన చేతిలో లేదు. ఆ పరిచయం భగవంతుడు ఎంత ఇస్తే అంత పుచ్చుకోవాల్సింది. ఒకసారి ఎక్కువ ఇవ్వచ్చు, ఒకసారి తక్కువ ఇవ్వచ్చు, ఒకసారి అసలు ఇవ్వకపోవచ్చు. దానికి కారణం మనకు తెలియదు. అది అన్నోన్ను అన్హెరడు అది మనకు వింటే అది దానికి కారణం మనకు అర్థం కాదు. భజన ఒకసారి ఆచార్యులు వారు కృష్ణుడి గురించి ఏదో శ్లోకం రాస్తూ సర్వకారణాలకి కారణం అయ్యా నువ్వు అంటాడు. సర్వకారణ కారణం సర్వకారణ కారణం అయ్యా నువ్వు అంటాడు గోవిందుడు. ఇప్పుడు మీకేదో సంఘటన జరిగింది, దానికి ఒక కారణం ఉంటుంది. వారికి సంఘటన జరిగింది, వారికి ఒక కారణం ఉంటుంది. ఇంకో వారి ఇంట్లో ఏదో సంఘటన జరిగింది, దానికి ఒక కారణం ఉంటుంది. మీకు అర్థం వచ్చింది? అందరి ఇంటి కాడ ఒకే సంఘటన డిఫరెంట్ డిఫరెంట్గా జరుగుతుంది. దానికి ఏదో కాదుగో పాలనా కారణాలు ఈ సంఘటన జరిగిందని మీరు అనుకుంటారు. ఈ అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని కారణాలకి కారణం అంటే నువ్వేనవయ్యా. గోవింద అచ్యుత అనంత ఆనంద కృష్ణం రామం నారాయణం నువ్వేనవయ్యా. ఈ కారణం లోకంలో ఉన్న అన్ని కారణాలకి ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఆ కారణం జరిగింది, ఈ కారణం జరిగింది జీవకుడు చెప్పుకుంటారు అమాయకత్వం అలా. ఈ సర్వ కారణానికి కారణం నువ్వేనవయ్యా అచ్యుత అనంత ఆనంద అంటాడు ఒక శ్లోకంలో ఆచార్య స్వాములు. వాడు సర్వ కారణ కారణం సర్వ కారణ కారణం అంటే లోకంలో జరిగే అన్ని కారణాలకి నువ్వే. మొన్న పెళ్లి కుదిరింది హైదరాబాద్ లో, ఏదో చిన్న చిన్న మాటలు పొరపాటు పెళ్లి చెడిపోయింది. మళ్ళీ అయ్యో మాటలు రజోగుణంగా మాట్లాడుతుందని పెళ్లి చేరగొట్టుకున్నారు చెప్తానండి. అది అధికారి అక్కడ ఈశ్వరుడు ఆ పెళ్లి అవ్వాల్సిందా? ఆ ఈశ్వర సంకల్పం ప్రకారం పెళ్లి అవ్వకూడదంటే ఏదో కారణం. ఆ కారణం నిజం కాదు, కృష్ణుడే నిజం. పెళ్లి అవ్వకుండా ఏ ప్రాబ్లం ముందు సిద్ధమైంది? ఏదో బడాయి మాట్లాడని చెప్పే ఎంత బడాయి చూపిస్తాం, పెళ్లి అయితే ఎలా ఉంటుందని కంగారు పడ్డారు. ఈ బడాయి మాటలు నిజం కాదు. మీకు అర్థమవుతుంది, ఇక్కడ చెడిపోయే యోగం ఉన్నప్పుడు ఏదో వస్తుంది. చెడిపోయే యోగం అసలు కారణం ఈ అసలు కారణం గోవిందుడు. అసలు కారణం సర్వకారణ కారణం మీకు మీకు ఏదో జబ్బు చేసింది, లేకపోతే మీకు ఏదో లాభం వచ్చింది, మీకు ఏదో నష్టం వచ్చింది, ఇగో ఈ కారణం వల్ల మనకి లాభం, షేర్ మార్కెట్ వల్ల మనకి ఇంత బాగుపడ్డాం, లేకపోతే స్థలాలు కొనుక్కోవడం అమ్మటంలో ఇంత బాగుపడ్డాం, ఏదో మీరు 90 కారణాలు చెప్పుకుంటారు. పాడైపోతే పలానా కారణం వల్ల పాడైపోయామని చెప్పుకుంటారు. ఇవన్నిటికీ ఇవన్నీ నిజం కదా, ఈ కారణాలన్నిటికీ కారణం గోవిందుడు, అదే నారాయణ. ఏదో మనకు మనస్సు ఉంది కాబట్టి కాలక్షేపానికి ఏదో మాటలు చెప్పుకుంటాం. ఒక శ్లోకంలో ఏమన్నాడు ఆచార్యుల వారు, గోవింద సర్వ కారణ కారణం, అంటే అన్ని కారణాలకి వాడే కారణం, వాడు అక్కడి నుంచి వస్తున్నాడు. ఈ కారణాలు నిజమని మనం అనుకుంటాం, ఈ నిజం కాదు. అక్కడ ఆవిడ సంకల్పించింది నిజం. ఎవడు సంకల్పించింది? ఈశ్వరుడు సంకల్పించింది నిజం. అంటే ఇప్పుడు ఇంతకీ మీకు చెప్పి ఈ గొడవ అంతా ఎందుకు చెప్తే, మన చేతులు ఏమి లేదు, చాకరీకి పనికి వస్తాం. చాకరీకి మనం పనికి వస్తాం, చాకరీ కోసమే పుట్టాం మనం. ఏదో చేయవలసిన పని ఏదో ఆ ఫలితం మన చేతిలో లేదు. ఒకసారి తక్కువ వస్తుంది, ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి అసలు రాకపోవచ్చు, మనం ఏమి చెప్పలేము. అది ఆ ఫలితం అనేది నీ చేతిలో లేదు, పరమేశ్వరుడు చేతిలో. అది నీకు అర్థమైతే నీకు అశాంతి రాదు, శాంతిగా ఉంటామని చెప్పటం. ఇక్కడ ఖర్చు రాజ్యత ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. ఇది కర్మ సర్వస్వం అనుకుంటున్నారు ఎవరు? ఈవిడ దారిగా ఉన్న విషయంలో ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, కర్త ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, భగవంతుడు ఒకడు ఉన్నాడు, ఈ పంచభూతాల్ని జీవకోటిని లోకాన్ని కంట్రోల్ చేసే కంట్రోల్డ్ ఒకడున్నాడు. అతని ఆజ్ఞ అనుసరించే నీకు ఫలితం వస్తుంది, అందుకే నువ్వు చేసిన పనిని బట్టి వచ్చేయటం లేదు. ఈ పనికి ఫలితానికి అనుసంధానం చేసేవాడు ఆయన. ఎవడికి ఎక్కువ ఫలితం వస్తుందో, ఎవడికి ఎందుకు తక్కువ పని వస్తుందో మనకు తెలియదు, వాడికి తెలుస్తుంది. ఎవడికి పదవి పోయిందో, ఎవడికి పదవి వచ్చింది, ఈ కారణాలన్నీ మనకు తెలియదు, వాడికి తెలుస్తుంది. సర్వ కారణం కారణం ఖర్చు రాజ్ఞయ ప్రాప్యతే ఫలం. వాడి ఆజ్ఞ నుంచి, వాడి ఆజ్ఞ అనుసరించి నీకు ఫలితం వస్తుంది, కానీ కేవలం నీ చాకరీని బట్టి వచ్చేదని చెప్పకుండా చెప్పటం. మామూలుగా ఎంబీఏలు చదివి, మామూలుగా ఎంబీఏలు చదివి నెలకు 10,000 రూపాయలు జీవితాలు లేని వాళ్ళు ఉన్నారు. ఆ ఎంబీఏలే నెలకు 100,000 రూపాయలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. చదువు ఒకటే. మామూలు ఎంబీఏలు చదివి నెలకు 10,000 కూడా తెచ్చుకోలేని వాళ్ళు ఉన్నారు. ఆ ఎంబీఏ చదివించుకో వాళ్ళు నెలకు 100,000 తెచ్చుకుంటున్నారు. దీనికి మన కారణాలు చెప్పలేము. కొంతమందికి దురాశ వల్ల దుఃఖం ఒకటి వస్తే పర్లేదు, దురాశ వల్ల డబ్బు కూడా పోతుంది. దురాశ దుఃఖము చేయటం అంటారు. దురాశ దుఃఖము చేయటం, దురాశ వల్ల దుఃఖం వస్తే పర్లేదు, దురాశ వల్ల ఒకసారి దురాశ వల్ల దుఃఖం వస్తే పర్లేదు. ఏదో కొత్త నూరు వచ్చి పాత నీరు కొట్టుకుపోయినట్టు ఉన్నత కూడా కొట్టుకుపోతుంది దురాశ వల్ల. ఒకసారి ఏం చేస్తుందంటే కొత్త నీరు వచ్చి పాత నీరుని కొట్టుకుపోతున్నా. పొన కొత్త నీరు అంటే ఉంటుందంటే అది ఉండదు, అది ఎడిపోతుంది. కొత్త నీరు వచ్చి పాత నీరుని కొట్టేసి కొత్త నీరు ఉండదు, అది ఎడిపోతుంది. ఈ దురాశ వల్ల ఒకసారి దురాశ వల్ల మనకు దుఃఖం వస్తే పర్లేదు, దురాశ వల్ల మనకు వచ్చింది రాదు కదా, ఉన్నదంతా పోతుంది. దీని కారణం ఏంటి? దురాశ వల్ల. మన ఎవరికైనా సరే అక్రమ మార్గాల్లో, అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు ఎవరికైనా చెప్పలు తప్ప, చెప్పలు తప్ప, ఆపదల తప్ప. నీ శరీరయాత్రకు పని నువ్వు చేసుకో, నీ శరీరయాత్రకు సరిపడి పని చేసుకో. డబ్బు మరీ ఎక్కువైనా డబ్బు ఉండాలి, డబ్బు మరీ ఎక్కువనే ఇబ్బంది, డబ్బు అవసరం మరీ ఎక్కువైనా ఎక్కడ జాగ్రత్త పెట్టాడు అది? మరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చేస్తారేమో, అది ఎక్కడ జాగ్రత్త పెట్టాలి? డబ్బు మరీ ఎక్కువైనా దుఃఖం తీసుకొస్తున్నాడు, దాని గురించి ఆలోచన. నీకు డబ్బు మరీ ఎక్కువ ఉందనుకోలేదు, ఎవరు ఎక్కడ జాగ్రత్త పెట్టారు? ఏ చుట్టం ఇంటికైనా పెడితే ఆడి పట్టుకుపోతాడేమో. అది తగు మాత్రం ఉండి దేహాత్రంగా సరిపడి ఉంటే పర్లేదు, కానీ అతిగా ఉంటే మళ్ళీ దాని గురించి పెద్ద ఆలోచన. దాని గురించి ఆలోచించడం సరిపోతుంది. ఏ బ్యాంకులో పెట్టాలి, లేకపోతే బంధువులు ఇంటికాడ పెట్టాలా, అది ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి మన ఇంటికాడ పడకుండా ఎలా చూసుకోవాలి? కొంతమంది ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళకి రాత్రి ఎవడని వచ్చి తలుపు కొడితే భయం వేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చేసారేమో. ఆ చుట్టం వచ్చినాడు ఇన్కమ్ ట్యాక్స్ వాడు అనుకుంటాడు, ఇంచుడు మనస్సు అక్కడ ఉంటుంది కదా. అడు ఏ రైలు దిగి 12 రైలు దిగి వచ్చాడు అనుకోండి, డబ్బు కొడతాడు, తలుపు కొడతాడు, వచ్చాడు చుట్టం వాడు. అది ఏ రాత్రి 12 రైలు దిగి వచ్చాడు, మనం ఏమనుకుంటాడంటే ఇది ఇన్కమ్ ట్యాక్స్ వాడు వచ్చాడు పడుతుంది కదా. అంటే మన ఇంటికి ఇన్కమ్ వస్తే వాళ్ళు ఇస్తే మన డబ్బు, వాళ్ళే మనకు డబ్బు ఇచ్చాడు. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మన ఇంటికి ఇస్తే వాళ్ళే మనకు డబ్బు ఇచ్చాడు. వాళ్ళు అంటే ఇప్పుడు రమణ మహర్షి ఉపదేశాలు ఎప్పుడు చెప్పాడు? ఈ తింటడం తిరగటం, ఏదో తింటడం తిరగటం, తింటడం తిరగటం, ఏ రోగం వస్తే మంది శరీరమే సర్వస్వం ఇలా బతకటం కాదు. ఒక హయ్యర్ ట్రూత్ ఉంది, నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఒక నగ్న సత్యం ఉంది. అది తెలుసుకుంటేనే కానీ నీకు శాంతి కలగదు, జ్ఞానం కలగదు, పునర్జన్మలోంచి నువ్వు బయటకు రావు. యూనివర్స్ అంతా నువ్వు సత్యం అంటే ఏంటంటే, సత్యం అంటే అన్ని కాలాల్లోని అన్ని కాలాల్లోని అన్ని ప్రాంతాల్లోని అంతటా ఉన్నది సత్యం. అన్ని కాలాల్లోని అంతటా వ్యాపించడం, ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం లేకపోతే సత్యం కాదు. ఒక కాలంలో నుండి ఇంకో కాలంలో ఇంకో కాలం లేకపోతే సత్యం కాదు. ఈ దేహము సత్యం కాదని ఎందుకంటారంటే, ఈ దేహం పుట్టక ముందు లేదు, చచ్చిపోయిన తర్వాత ఉండదు, మధ్యలో కనిపిస్తుంది, అంచేది సత్యం కాదు. మరి దేహం ఉంది కదా, ఆరోపిత సత్యం, ఏదో ఒక సత్యం ఉంది, ఏదో ఒక సత్యం ఉంది, దాన్నే జీన అదే జీన ఇది అనుకుంటున్నాం. అయితే ఇది ఆరోపిత సత్యం, మీకు అర్థమవుతుంది? ఏదో ఒక సత్యం ఉంది, ఆ సత్యాన్ని ఇది అనుకుంటున్నాం. ఏది ఇది అంటే ఇది ఆరోపిత సత్యం ఉంది, నిజమైన సత్యం ఆరోపిత ఆరోపించుకుంటున్నాం. ఇది సత్యం కాదు పని సత్యమని ఆరోపించుకుంటున్నాం. అది శరీరం ఒకటి, మనస్సు ఒకటి, బుద్ధి ఒకటి, డబ్బు ఒకటి, పరిస్థితి ఒకటి, గౌరవాలు ఒకటి, గొప్పలు ఒకటి, ఇవన్నీ ఆరోపిత సత్యాలు. నువ్వు ఆరోపించుకుంటున్నావు అందులో సత్యం ఉండాలి. నీకు డబ్బు ఉంది, డబ్బు ఉందంటే నువ్వు ఏదో డబ్బు ఉంటే గౌరవం వస్తుందని నువ్వు అనుకుంటావు. అది అది ఆరో నువ్వు డబ్బు ఉంటే గౌరవం వస్తుందని నువ్వు ఆరోపించుకుంటున్నావు అంతే. అక్కడ లేదా నీకు పాండిత్యం ఉంది, నీకు పాండిత్యం ఉంది, పాండిత్యం ఉంటే నీకు అది పాండిత్యం ఉంటే వల్ల నీకేదో ఏదో కొంత ఆనందంగా ఉండొచ్చు. నాకు నేను పండిత్యం నన్ను అనుకుంటావు, పండి ఆ పాండిత్యం నిజమని నువ్వు అనుకుంటా ఉండొచ్చు. అది ఆరోపించుకోవటం. పాండిత్యం సత్యం కాదు, అది ఆరోపిత సత్యం. నువ్వు అందులో సత్యం ఉందని నువ్వు ఆరోపించుకుంటున్నావు. ఇలా పాడైపోతా అంటే కర్మే సర్వస్వం, తిని తిరగటమే సర్వస్వం. ఏదో సంపాదించుకుని శుభ్రంగా తిని సినిమాల చుట్టూ తిరగటమే సర్వస్వం అని ఈ ఋషులు అనుకుంటాంటే, ఇవన్నీ బాగు చేయటానికి ఒక ఒక పరమ సత్యం ఉంది, నగర సత్యం ఉంది, అది మీ హృదయంలో ఉంది. కానీ మీరు కర్మ చేయొచ్చు, మీరు మీ బుద్ధి బాగుపడటానికి కర్మ చేయాలి. కర్మ పరత్యాగి, కర్మ పరత్యాగి కర్మ చేసినా చేయని వాడు చూడు సమానం. కర్మఫలాన్ని త్యాగం చేసేవాడు, పని చేసినా చేయని వాడు చూడు సమానం. అంటే ఇదే మీరు సర్వస్వాన్ని కళ్ళకు కనిపించేది ఒకటే నిజం అనుకుంటున్నారు, చెవులకు వినపడేది ఒకటే నిజం అనుకుంటున్నారు. అలా మీ దేహానికి ఇంద్రియాలు ఉన్నాయి, ఇన్ని ఇంద్రియాలు ఎప్పుడు బాహ్యముఖంగా ఉంటాయి. ఆ ఇంద్రియాలకు అతీతంగా, ఇంద్రియాల ద్వారా చూసే మనస్సుకు అతీతంగా ఒక సత్యం ఉందన్న సంగతి మీరు కనీసం అది మీకు గుర్తింపు లేదు కదా, కనీసం మర్చిపోయారు. అది బోధించడానికి ఆ దారికా వన ఋషులకి బోధించడానికి ఈశ్వరుడు వచ్చి బోధించాడు. అది నువ్వు బోధించమని చెబితే మురుగునాథ అయితే రమణ మహర్షి గారు అక్కడ ఉపదేశించారని చెప్తారు. అంటే మనం ఎన్ని చేసినా ఎన్ని సాధన చేసినా ఈ దేవుని యొక్క అనుగ్రహం సంపాదించకుండా మోక్షం రాదు. జ్ఞాపకం పెట్టుకోండి, 90 సాధన చేయండి, 90 యాత్రలకు వెళ్ళండి, కాశీ వెళ్ళండి, రామేశ్వరం వెళ్ళండి, అరుణాచలం వెళ్ళండి, తిరుపతి వెళ్ళండి, ఇవన్నీ యాత్రలకు వెళ్ళండి మంచిది. కానీ ఎన్ని చేసినా ఈశ్వరుని దయ లేకుండా, పరమేశ్వరుడు దయ లేకుండా, నారాయణుడు అనుగ్రహం లేకుండా మనకు మోక్షం రాదు. ఆ నారాయణుడు అనుగ్రహం ఎలా వస్తుందని చెప్పిన మాట ఎందుకు గౌరవం ఉండటం వల్ల ఫలకాంక్ష లేకుండా ఆయన చెప్పినట్టుగా మనం చేయటం. ఫలం వస్తే రావచ్చు, కాంక్ష ఉండకూడదు. ఫలం పట్ల కాంక్ష ఉండకూడదు, కా ఫలం వస్తే రావచ్చు. మీ కోరిక చోటు సంబంధం లేకుండా రావచ్చు ఫలం, అది మిమ్మల్ని ఏం పాడు చేయదు. ఇదే కదా గీతలు అడిగాడు, మనుషులు పాడైపోవడానికి కారణాలు ఏంటని అర్జునుడు ఒక విషయం అయితే కృష్ణుడు చెప్పాడు. రెండే కారణాలు, 90 కారణాలు లేవు మనుషులు పాడైపోవడానికి, ఒకటి కోరిక, రెండు కోపం అని చెప్పాడు. మనుషులందరూ పాడైపోవడానికి 90 కారణాలు లేవు, రెండే కారణాలు ఉన్నాయి. అవి ఏం చెప్పాడు, ఒకటి కోరిక, ఒకటి కోరిక, రెండు కోపం. మరి ఎలా తగ్గుతావయ్యా? ఆ కోరిక తగ్గించుకోవాలంటే అక్కడ మందు లేదు, మెడికల్ షాపులో మందు లేదు. కోపం తగ్గించుకోవాలంటే మందుల షాపులో మందు లేదు. మా కోపం ఎక్కువగా ఉంటుందంటే వెళ్ళి మందుల షాపులో మందు ఇమ్మంటే కూడా, కడుపు నొప్పిగా ఉందంటే ఇస్తాడు మందు. అందుకని నా కోపం ఎక్కువగా ఉందంటే అంటే వాటి దగ్గర మందు లేదు, మందు లేకుండా ఇస్తాడు. అయితే రోజు నాకు ఏ కోరికలు వచ్చేస్తే మందు ఇమ్మంటే ఆడే ఉన్నాడు. దాని కృష్ణుడు మందు చెప్పాడు, రోగం చెప్పాడు, నివారణ చెప్పాడు. ఏమని చెప్పాడంటే వైరాగ్యం వల్ల కోరికలు తగ్గుతాయి, వైరాగ్యం వల్ల కోరికలు తగ్గుతాయి, సహనం వల్ల కోపం తగ్గుతుంది. రోగాలు చెప్పాడు, మందులు చెప్పాడు. రోగాలు చెప్పాడు, మందులు చెప్పాడు. ఏమని చెప్పాడు, వైరాగ్యం వల్ల కోరికలు తగ్గుతాయి. మీకు అర్థమవుతుంది, మరి కోపం ఎలా తగ్గుతుంది, సహనం వల్ల కోపం తగ్గుతుంది. రోగాలు చెప్పి రోగాలకు మందులు కూడా చెప్పాడు. వైరాగ్యం పెంచుకుంటేనే మన కోరికలు తగ్గుతాయి, సహనం పెంచుకుంటా అంటే కోపం తగ్గుతుంది. మనుషులు పాడైపోవడానికి 90 కారణాలు లేవు, ఒకవేళ మిగతా కారణాలన్నీ అన్ని ఇందులోంచి వస్తున్నాయి. మీకెవరి మీద ద్వేషం ఉందనుకోండి, ఆ ద్వేషం కోపం ఉంటే వస్తుంది. ఆ మనిషి మీద కోపం ఉన్నప్పుడు మీకు ద్వేషం వస్తుంది. అంటే మిగతా చెడ్డ గుణాలన్నీ ఇందులోంచి వస్తున్నాయి. ఇందులోంచి, ఈ కోరిక నుంచి, కోపం నుంచి వస్తున్నాయి. అంటే నువ్వు పని మానేసి, అంటే పని చేసుకోవాలి. మనం చేసుకునే పని మనకు చిత్తశుద్ధి కలగదు, కేవలం పొట్టంటమే కాదు. మన మనసు, మనం చేసుకునే పని మన మనస్సును కూడా బాగు చేయాలి. చిత్తశోధకం ముక్తి సాధకం, చిత్తశోధకం ముక్తి సాధకం, కృతి మహోదదో పతన కారణం, ఫలమశాశ్వతం గతి నిరోధకం. అంటే ఆ దారికా వన ఋషులు పని ఏమనుకుంటున్నారు కదా, కృతి మహోదదో, ఈ కర్మ సముద్రం. కృతి మహోదదో అంటే కర్మ సముద్రం. కృతి మహోదదో పతన కారణం, ఫలం. నువ్వేదో పని చేస్తావు, ఫలితం వస్తుంది, ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు, మళ్ళీ అది వాసన కింద పడుతుంది. వాసన కింద మళ్ళీ వాసన వల్ల మళ్ళీ మళ్ళీ పని చేస్తావు. నీకు ఆత్మజ్ఞానం లేకుండా ఈ కర్మ సముద్రంలోంచి నువ్వు బయటికి రావయ్యని చెప్పటం, ఆ దారికా ఉన్న ఋషులకి వాడు చెప్పాడు. మారువేషంలోని ఈశ్వరుడు రుచి మహోదదు పతన కారణం, ఫలమశాశ్వతం గతి నిరోధకం. నువ్వేదో గొప్ప పని చేస్తావు అనుకో, గొప్ప ఫలితం వస్తున్నానికి ఏదో రోజు నా ఫలితం అంతరించిపోతుంది. సామ్రాజ్యాలు అంతరించిపోయాడు. ఆంధ్రదేశంలో ఎంత డబ్బు ఉన్నవాడు లేనాడు లేనని చెప్పుకున్న వాళ్ళందరూ ఈ మధ్యకాలంలో దివాళాలు తీశారు. ఆంధ్రదేశంలో ఎంత డబ్బు ఉన్నవాళ్ళు ఎవరు లేరు మనది ఒక 20-30 సంవత్సరాల మధ్యలో అంత డబ్బు ఉన్నవాడు లేరని చెప్పుకున్నాడు మనవాళ్ళు, మళ్ళీ దివాళాలు తీసినోళ్ళు కూడా వాళ్ళే. మళ్ళీ వాళ్ళందరికీ స్పెషల్ చాకళ్ళు స్పెషల్ మంగళాలు. పొద్దున డ్రెస్సు, మధ్యాహ్నం డ్రెస్సు, సాయంత్రం డ్రెస్సు. నా జీవితం అంటే అదేనా? నిజంగా మంచి కర్మ చేస్తామనుకో మంచి ఫలితం వస్తుంది, ఆ ఫలితం కొంత కాలం కానీ పోతున్నది, ఆ ఫలితం ఖర్చు అయిపోతుంది. మళ్ళీ మామూలు సుబ్బారాయుడు సుబ్బారాయుడు లాగా ఉంటే అదే నీ జీవితం. తినటం, సంపాదించుకోవడం, తినటం, తిరగటం అదే పనే. ఈ జీవితానికి ఒక లక్ష్యం లేదా? అది దేహయాత్రకి సంబంధించిన పనులు చేసుకోవాలి, అదే పనే. నీ జ్ఞాన సంపద దేహం దేహం నిలబెట్టాలి, నువ్వు పని చేసుకోలేదు అయితే ఇంకా అదే పనే. ఈ దేహం ద్వారా నువ్వు ఏం జ్ఞానం సంపాదించుకోక్కర్లేదు. నీ దేహం ద్వారా పొందవలసింది ఏమి పొందేది లేదా? అదే పని విడిచిపెట్టమని కాదు, పనే గమ్యం కాదు, పని పనే గమ్యం కాదు. అయితే కృతి మహోదయం పతన ఫలం అశాశ్వతం గతి నిరోధకం అంటే మనం ఏదో పని చేస్తాం, దానికి ఏదో ఫలితం వస్తుంది, దానికి ఏదో ఫలితం, ఆ ఫలితాన్ని అనుభవిస్తాం. అనుభవించినప్పుడు వాసన పడుతుంది. ఏం పడుతుంది? ఆ వాసన మన చేత మళ్ళీ పని చేస్తుంది. ఆ వాసన మళ్ళీ పని చేస్తే మళ్ళీ ఇంకెలా తిరుగుతూ ఉంటాం కానీ కర్మ సముద్రంలో ప్రకృతిని ఎలా తిరుగుతూ ఉంటాం కానీ నీకు గతి లేదు, మోక్షం లేదు, శాంతి లేదు, సుఖం లేదు, నువ్వు తరించే యోగ్యత లేదు. ఇది ఒక కర్మ సముద్రం, సంసార సముద్రంలో ఇందులోంచి బయటకు వచ్చే జ్ఞానాన్ని బోధించాడు వాడే దారికవన ఋషులు కదా. అంటే ఇప్పుడు మనం ఏదైనా నిష్కామ కర్మ చేయొచ్చు, ఇప్పుడు మన శరీర యాత్రకు సంబంధించిన పని మనం చేసుకోవాలి. ఇతరుల మీద ఆధారపడకూడదు, ఇతరుల మీద ఆధారపడితే బానిసత్వం వస్తుంది. కానీ మనకి డిస్పో టైం ఏదైనా ఉందనుకోండి, మనకి ఏదైనా మన పని మనం చేసుకోక మిగిలిన టైం ఉందనుకోండి, అది కానీ పని చేసిన ఎలా ఉండాలంటే ఆ పని ఎలా ఉండాలంటే గొప్పల కోసం కాదు, ఆ పని మనం చేసే పని మన చిత్తశుద్ధి కలగజేయడానికి పని చేయాలి. చిత్తశుద్ధి కలగజేస్తే చిత్తశుద్ధి మోక్షానికి దారి చూపిస్తుంది. చిత్తశుద్ధి దేనికి దారి చూపిస్తుంది? మోక్షానికి దారి చూపిస్తుంది. అయితే నువ్వు చేసే పని, నీ పని ఏది, నీ ఇంటి పని ఏది నువ్వు చేసుకో. తర్వాత నువ్వు ఏదైనా పని చేస్తే నీ మనసు బాగుపడటానికి పనికొచ్చే పని చెయ్యి. నీ మనసు బాగుపడితే ఏమవుతుంది? అప్పుడు ఈశ్వర అనుగ్రహానికి నువ్వు పాత్రుడు అవుతావు. ఈశ్వరానుగ్రహం లేకుండా మనకి ఎన్ని కోటి జన్మలు ఇచ్చినా మనకు మోక్షం రాదు. అది ఇంకోటి మనం అలా పుట్టడమే ఈశ్వరానుగ్రహం సంపాదించడానికి పుట్టిన, అది మర్చిపోకండి. ఈశ్వరు మనం చేయవలసిన ఏ పని చేసినా ఓ మాట మాట్లాడితే, చేతుడు పని చేస్తే మనకు వచ్చే ఆలోచనలు సరిగ్గా చూసుకుంటామంటే అన్నిటికీ మనం ఉంటే మన గమ్యం ఉంటే ఆ ఈశ్వరుని దయ సంపాదిస్తే చాలు, మోక్షం అడగక్కర్లేదు. ఎప్పుడు ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో ఆయన ఇస్తాడు. మన మాట ఈశ్వరుని దయ సంపాదించి పెడతారు, మన చేతుడు చేసే పని ఈశ్వరుడు దయ సంపాదించి పెడతారు. ఆయన కటాక్షం లేకుండా మనకి జ్ఞాన శాంతి కలగదు, జ్ఞానం కలగదు. అయితే నువ్వు రోజు ఒక గంట సేపు పూజ చేసుకుని ఒక గంట సేపు ధ్యానం చేసుకుని మీ ఇంటికి నువ్వు పనులు చేసుకున్నా ఆ ధ్యాన ప్రవాహం శాంతి ప్రవాహంలో నువ్వు ఉంటావు. రోజు పొద్దున్న కొంతసేపు పూజ చేసుకున్నారనుకోండి, జపం చేసుకున్నారనుకోండి, మీ ఖాళీ టైంలో ధ్యానం చేసుకుంటున్నారనుకోండి, చేసుకున్నా మీ పనులు మీరు చేసుకున్నప్పటికీ ఈ శాంతి ధ్యానం మిమ్మల్ని విడిచిపెట్టలేము. మీ హృదయం కాలం నిలబడే పని చేస్తూ ఉంటుంది దాని ప్రవాహం. ఆ నామ యొక్క ప్రవాహం, జపం యొక్క ప్రవాహం మీ హృదయం వండి మీకు పని చేస్తూ ఉంటుంది. అయితే నువ్వు నిజంగా నీకు శాంతి ఉందనుకో, ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పేది అర్థం చేసుకోండి. మీరు చేస్తున్న జపం నిజం అనుకోండి, మీరు చేస్తున్న ధ్యానం నిజం అనుకోండి, మీరు చేస్తున్న సాధన నిజం అనుకోండి, మీ వ్యవహారంలో కూడా, మీ ఇంటికాడ పనుల్లో, లేదా ఇతరుల చోటు మీకున్న అనుబంధంలో మీ శాంతి, మీ జ్ఞానం, మీ సాధన వ్యక్తమవుతూ ఉంటుంది. మీకు లోపల శాంతిగా ఉన్నారనుకోండి, అది మీ ముఖంలో తెలుస్తూ ఉంటుంది. ముఖంలోకి మీ మాటలో తెలుస్తుంది, మీ పనిలో తెలుస్తుంది. మీకు నిజంగా లోపల సాధనా బలం ఉంటే ఆ సాధనా బలం యొక్క వేగం మీ మాటలో తెలుస్తుంది, మీ చేతలో తెలుస్తుంది, ఆలోచనలో తెలుస్తుంది. మీ ముఖం నిర్మలంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. మీరు చేస్తున్న సాధన నిజపడితే మీకు అనుకూలమైన సంగతి, మీరు సాధన, మీకు సాధనా బలం ఉందనుకోండి, మీకు అనుకూలమైన సంఘటన జరిగితే పొంగిపోవటం, మీకు వ్యతిరేకమైన సంఘటన జరిగితే పొంగిపోవటం, అవి కూడా ఆగిపోతాయి. మీకు అనుకూలమైన పరిస్థితి ఉంటే పొంగిపోవటం, అనుకూలమైన పరిస్థితి లేవనుకోండి కుంగిపోవటం, ఈ పరిస్థితులు కూడా ఆగిపోతాయి మీకు సాధనా బలం ఉంటే. కొంతమంది కలిసి లేకపోతే ఏడిస్తా కూర్చుంటారు, కలిసి వచ్చాలని పట్టుకోలేము, మన చేతికి దొరకరం కాదు. అది అనుకున్న పని అయిపోయింది అనుకోండి, ఎగిరి ఎగిరి పడతా ఉంటారు. మీకు అర్థం వచ్చిందా? వాళ్ళు అనుకున్న పని అవ్వలేదు అనుకుని దిగాల పడతారు. బ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళకి, సాధనా బలం ఉన్నవాడికి బ్యాలెన్స్ ఉంటుంది, సాధనా బలం లేని వాడికి బ్యాలెన్స్ ఉండదు. ఇంకా ఎటువంటి సంఘటన జరిగినా, తర్వాత వ్యక్తుల పట్ల, సంఘటనల పట్ల, ఏ సంఘటన జరిగినా, మీకు అర్థమవుతుందా? ఏ సంఘటన మీకు రోడ్డు మీద ఎవడన్నా మీకు స్నేహితులు కనిపించినా, రోడ్డు మీద మీకు విరోధి కనిపించినా, మీ మనస్సు ఒక్కలాగా ఉంటుంది, మీకు సాధనా బలం ఉంటే, మీకు సంఘటన అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మీకు సాధనా బలం ఉంటే మీ బుద్ధి ఏం పాడవదు, మీ బుద్ధి నిదానంగా ఉంటుంది. ఈ చావులు పుట్టుకులు కూడా మన ఇష్టం కాదు, అది భగవంతుడి నిర్ణయం. ఆ శరీరం ఏ పని చేయాలో, ఆ శరీరం ఎప్పుడు చనిపోవాలో, అదంతా భగవంతుడి నిర్ణయాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది, అది మన చేతిలో లేదు. ఆ ప్రాణం, ఆ శరీరంలో ఎంతకాలం ఉండాలో భగవంతుడు నిర్ణయిస్తాడు. అంతకాలం ఉండడం తర్వాత ఆ ప్రాణం బయటికి వెళ్ళిపోతుంది. శంకరాచార్యులు గారు ఉన్నారు, నీ శరీరం నా ప్రాణం బయటికి వెళ్ళిపోయేట మీ ఇంట్లో వాళ్ళకి నీ మీద ఎంత ప్రేమ ఉంది అప్పుడు తెలుస్తుంది అన్నాడు. తీసిపోను తీసిపోను ఇదే గొడవ ఇంకా తీసిపో బలపాటు అవుతుంది. నీ శరీరంలో నా ప్రాణం బయటికి వెళ్ళిపోయాక నీ ముఖం శవం అయిన తర్వాత నీ ఇంట్లో ఉన్న బంధువులందరికీ నీ మీద ఎంత ప్రేమ ఉంటుందో తెలుస్తుంది పిచ్చవాడా. ఈ చుట్టాలను చూసుకుని గోవిందని మర్చిపోద్ది. ప్రాణం పోయిన వెంటనే ఇంకా చుట్టాలు ఇంట్లో వాళ్ళు ఉన్నాడు, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా తీసిపోను 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 తీసిపోను. మరి ఎవరు వస్తానంటున్నారు కాకినానికి ఎవడో ఆడు వచ్చే ఇప్పుడు ఏ సాయంత్రానికి వస్తుంది తీసిపోయి ఈ లోపల కాఫీ లేకుండా మేము ఎక్కడ ఉంటాం. నీ ఇంట్లో వాళ్ళ కోసం నువ్వు పడి చేస్తున్నావు. ఆచార్యులు వారు అన్నారు నీకు సాధన లేదు దైవస్మరణ లేదు ఇంట్లో వాళ్ళ కోసం పడి చేస్తున్నావు. నువ్వు నా కొంపు నా కొంప నీ పంపలో ఉన్నవాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో నీ ప్రాణం నీ శరీరంలో ప్రాణం పోయాక తెలుస్తుంది. ఇంక ఇదే కూడా తీసిపోను తీసిపోను తీసిపోను. మొలతాడు మటుకి తాళం చేయి ఉంటే మటుకి తీసేసుకుంటారు తాళం చేయి తీసిపోను తీసిపో. మొలతాడు తాళం చేయి తీసుకెళ్ళమంటారు అది లాగేసుకుంటారు. నీకు నీ ప్రాణం పోయాక నువ్వు శవం అయ్యాక తెలుస్తున్నావయ్యా నీ ఇంట్లో వాళ్ళకి నీ మీద ఎంత ప్రేమ ఉందో. నా కొంప నా కొంప అని ఏడుస్తున్నావు కదా నీ కొంపలో ఉన్న వాళ్ళకి నీ మీద ఎంత ప్రేమ ఉంది ఇప్పుడు తెలియదు అప్పుడు తెలుస్తున్నాను ఆచార్య స్వాములు వారు అన్నారు. వాళ్ళకి పని ఏముంది ఆచార్యులందరూ లోకాన్ని అనుగ్రహించడానికి వచ్చిన వాడు వాళ్ళకి సొంత పనులు అంటే ఏమి లేవు. రామానుజులు వచ్చినాయి శంకరుడు వచ్చినాయి మధ్వాచార్య లోకాన్ని అనుగ్రహించడానికి వచ్చిన వాళ్ళే వాళ్ళు. దేవకోటి రెండు పనులు చేయండి, మీరు రెండు పనులు చేయండి. ముఖ్యంగా మీకు నేను అంటున్నారు కదా, నేను అంటున్నారు కదా మీరు, అది దొంగ నేను, అది అబద్ధమైన నేను, దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ రెండు పనులు చేస్తున్నారు మళ్ళీ చేయమంటే సాధన చేయమని. మనం నేను ప్రతిరోజు నేను అంటే అది నిజం కాదు. మీరు ఏదైతే నేను నిజం కాదు అది నిజం కాదు కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఆ నేను ఒకటి, రెండు మీరు కొంచెం స్వార్థం తగ్గించుకోండి. స్వార్థం అతిగా ఎక్కువ పెద్ద ఎక్కువ స్వార్థపరుడు భక్తుడు కాలేడు, స్వార్థపరుడు భక్తుడు కాలేడు. అంచేత మీరు ఈ రెండు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. స్వార్థం తగ్గించుకోండి, ఈ నేనని తగ్గించుకోండి. ఏదైతే మీరు నేను అంటున్నారో అది నేను నిజం కాదు. అది నిజమని మీరు అనుకుంటున్నారు, మీరు ఎంత గట్టిగా నిజం అనుకుంటున్నారో అది గట్టిగా నిజం కాదు. ఆ నేను ఒకటి తగ్గించుకోండి, స్వార్థాన్ని తగ్గించుకోండి. స్వార్థాన్ని ఈ రెండు సాధన చేయండి. అంటే ఇక్కడ మీ సంసారాలు పోగొట్టుకోమని కాదు అవి చెబుతాంటారు. స్వార్థం తగ్గించుకోండి, ఈ దేహభావన, ఈ దేహమే నేను అనుకుంటున్నాం కదా, ఆ శవభావన దేహభావన తగ్గించుకోండి. నేనని దేహం అంటాం లేదు, నేనని సత్యం అనదు. సత్యం ఎప్పుడు నేను అనదు, దేహం నేను అంటాం లేదు. ఈ దేహానికి సత్యానికి మధ్యలో ఇది ఉంది ఈ నేను. అంచేత ఆ నేను కాదు. నువ్వేదైతే నేను కాదు, ఆ నేనైతే నేను అంటున్నావో ఆ నేను కాదు. అయితే ఆ నేను తగ్గించుకు, ఏది నువ్వు కాదో దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి. ఏది నువ్వు కాదో దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి ఒకటి. తర్వాత స్వార్థాన్ని నువ్వు ఎంతవరకు వీలైతే అంతవరకు స్వార్థాన్ని తగ్గించుకో. స్వార్థాలు తగ్గించుకో, పదవికి పరమార్థం ఉండదు. అది ఇక్కడ చెప్పారు. కొంతమంది 100కి 100 రూపాయలు సెల్ఫ్స్ అంటారు. వాళ్ళ పొట్ట కోసం, లేకపోతే వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ గొప్పల కోసం, వాళ్ళ ఐశ్వర్యం కోసం. మీకు అర్థమవుతుంది? అదే ఆలోచించుకుంటారు, కానీ మిగతా విషయాలు ఏమి ఆలోచించరు. ఇరవై 24 గంటలు వాళ్ళ శవం గురించే వాళ్ళు ఆలోచించుకుంటారు. ఇంకా నీకు 24 గంటలు నీకు శవ బుద్ధి ఉన్నప్పుడు శివుడి మీద నీ మనసు ఎలా మోడుతున్నాను? నీ సంసార ఖర్చులకి, నీ సంసార ఖర్చులకి సరిపోతాను అనుకోండి, మీకు వచ్చే ఆదాయం మీరెవరికి ఇవ్వక్కర్లేదు. ఒకవేళ మీ సంసార ఖర్చులు పోగా మిగిలిన డబ్బు డిస్పోజల్ మనీ ఉంటుంది అనుకోండి, మీకు సంసార ఖర్చులు పోగా కూడా ఇంకా కొంత డబ్బు మిగిలిస్తుంది అనుకోండి, అది మీరు ఎవరికైనా రోగులకో చదువుకునే విద్యార్థులకో మీరు సహాయం చేయొచ్చు. చేస్తే రోగులకు చేయొచ్చు, అదే కొంతమందికి తెలివితేటలు ఉంటాయి, చదువుకోవడానికి డబ్బు ఉండదు, అటువంటి వాడికి సహాయం చేయొచ్చు మీకు చెయ్యాలంటే. అది కూడా ఎలా చెయ్యాలంటే ఈ నేనుతో సంబంధం లేకుండా చెయ్యాలి. ఏ నేనుతోటి? నువ్వు నేను ఆ నేనుని ఆ నేను పక్కన పెట్టి చెయ్యాలి. ఈ దొంగదే నువ్వు పక్కన పెట్టి చెయ్యాలి. మళ్ళీ నువ్వు చేసింది నీకు జ్ఞాపకంలోకి రాకూడదు. నువ్వు చేసింది నీకు జ్ఞాపకంలోకి వచ్చిందే, నువ్వు దొంగదాంతో చేసినట్టే గుర్తున్నావు. నువ్వు చేసింది నీకు జ్ఞాపకం వస్తాయంటే నువ్వే పాడైపోతావు. దానివల్ల దానివల్ల ఎవరు పాడైపోతారు? నువ్వే పాడైపోతావు. మళ్ళీ అస్తమానం రిపీటెడ్గా మీకు జ్ఞాపకం వస్తుంది అనుకోండి, మరి దానివల్ల గర్వం వస్తుంది. దానివల్ల ఏమొస్తుంది? గర్వం వస్తుంది. అక్కడ మీరేమో చేసింది 5 పైసలు సహాయం, ఇక్కడ 95 పైసలు పాడైపోతారు మనస్సులో. అది చేసింది ఎంత? 5 పైసలు లోపల పాడైపోయింది ఎంత? 95 పైసలు. అది మీ స్మృతిలోకి రాకూడదు. ఏ ఇందులోకి రాకూడదు? మీ స్మృతిలోకి రాకూడదు. ఫర్గెట్ ఇట్. మీరు మర్చిపోవడానికి సిద్ధంగా ఉంటేనే చేయండి. అస్తమాన మీ నెత్తి మీద మోసి ఉద్దేశం ఉంటే అలా మీరు చేయటం మానేయండి. అదే మీరు చేసే పని, పని కానీ మాట కానీ అది ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండాలి, నిశ్చితంగా ఉండాలి. అది మీరు చేసే, మీరు మాట్లాడే మాట, మీ చేతితో చేసే పని భగవంతుడి యొక్క అనుగ్రహం పొందటానికి అనుకూలంగా ఉండాలి. అది సాధన. అదేంటది? అది సాధన. 2 తగ్గించుకో. 1, ఏదైతే నువ్వు నేను 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 అంటున్నావు, ఆ నేను నువ్వు కాదు, నువ్వు కాదు కాబట్టి దాన్ని తగ్గించుకో, దాన్ని ఏమి అలంకరించకు, దాన్ని ఏమి అలంకరించకు, దాన్ని తగ్గించుకో. 1, లోకంతో నీకున్న అనుబంధం చూశారు, లోకంతో ప్రతి మనిషికి లోకంతో అనుబంధం ఉంటుంది, అది నీకు స్వార్థపూరితంగా ఉండకూడదు. లోకంతో నీకు అనుబంధం స్వార్థపూరితం ఉంటే పాడైపోతాం. లోకంతో ప్రతి లోకంతో అనుబంధం లేకుండా ఏ మనిషి బతకలేడు. కానీ ఆ లోకంతో అనుబంధం స్వార్థపూరితంగా ఉండకూడదు. ఈ 2 తగ్గించుకో. ఈ 2 తగ్గించుకోవడానికి ప్రయత్నించి, ఇది సాధన. సాధన అంటే ఏంటి? బుడబొక్కల మాటలు కాదు ఇక్కడ. అంటే ఈ 2 తగ్గించుకోవడానికి నువ్వు ప్రాక్టికల్గా ప్రయత్నం చేయి. థీరి ఏమి, ప్రాక్టికల్ వేరు. ఈ 2 తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు బాగుపడతావు. లోపలను అంతర్యామి నారాయణ దీనికి వ్యక్తమవుతాడు. గాడీది లవ్ నారాయణ, గాడీది హ్యాపీనెస్, గాడీది పీస్. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అన్నీ భగవంతుల్లో ఉన్నాయి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అన్నీ అదంతా భగవంతుల్లో ఉంది. ఇది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను, నేను బాగా అర్థం చేసుకోండి. లోపల నీ హృదయంలో భగవంతుడు ఉన్నాడు, నీ హృదయంలో భగవంతు ఈశ్వరుడు ఉన్నాడు, చైతన్యం ఉంది. నీ హృదయంలో భగవంతుడు ఉన్నాడు, ఇంకోటి ఈ లోకాన్ని నడిపించేవాడు కూడా నీ హృదయంలో నారాయణుడు. హృదయంలో ఉన్నవాడు ఈ దేవుడు వేరు, బయట ఉన్న దేవుడు వేరు కాదు. నీ లోపల ఉన్నవాడే బయట ఉన్నాడే, బయట ఉన్నవాడే లోపల ఉన్నాడు, వాడు వేరు వీడి వేరు కాదు, ఉన్నది ఒక్కటే. అయితే నువ్వేం చేస్తున్నావు, భగవాన్ ఏం చెప్తున్నారంటే నువ్వు రాత్రిలు పగలవు, నీ అహంకారం చుట్టూరు నేను తిరుగుతున్నావు. నీ దేవుడి చుట్టూరు తిరగటం లేదు, దేవుడు చెప్పిన మాట చుట్టూరు తిరగటం లేదు, నీ మనసు చుట్టూరు నువ్వు తిరుగుతున్నావు. నీకు అర్థమవుతుంది, నీ మనసు చుట్టూరు నువ్వు తిరుగుతున్నావు, నీ అజ్ఞానం చుట్టూరు నువ్వు తిరుగుతున్నావు, నీ అహంకారం చుట్టూ నువ్వు తిరుగుతున్నావు. అది వదిలేస్తే, నీ అహంకారం చుట్టూ నువ్వు తిరగటం మానేస్తే లోపల చైతన్యం చేత నువ్వు ఆకర్షించబడతావు. ఇప్పుడు మన అహంకారం చుట్టూ మనం తిరగటం మానేస్తే నీకు అర్థమవుతుంది, మరి మన మనసు చుట్టూ మనం తిరగటం మానేస్తే లోపల చైతన్యం ఉంది, దాని చేత మనం ఆకర్షించబట్టనే కాదు అందులో లయం అవుతాం. అప్పుడు ఎటు చూసిన శాంతి, ఎటు చూసిన సుఖము, ఎటు చూసిన ఆనందమే. లోకం కనిపిస్తే ఎవరికి కావాలి, కనిపించకపోతే ఎవరికి కావాలి, దేహం ఉంటే ఎవరికి కావాలి, దేహం పోతే ఎవరికి కావాలి, ఈ చుక్క ఉన్న ఒకటే పోయినా ఒకటే. ఈ చుక్కు పోయిన తర్వాత కూడా మనం ఉంటామన్న సంగతి తెలిస్తే చుక్కు పోయినప్పుడు మనకేం భయం ఉండదు. ఈ శరీరం పోయిన తర్వాత కూడా, ఈ శవం పోయిన తర్వాత కూడా మనం ఉంటామన్న సంగతి మనకు తెలిస్తే ఈ శవం పోయేటప్పుడు, ఈ శరీరం పోయేటప్పుడు మనకేం భయం ఉండదు అసలు. శరీరం పోయినా మనం ఉండటానికి భంగం లేదు, శరీరం చనిపోయినా మనం ఉండటానికి భంగం లేదు. అది నీకు అర్థమైతే చావుకు సంబంధించిన భయం ఉండదు, ఇక మరణ భయం ఉండదు మీకు. ఇది నీకు అర్థమైతే అయితే నువ్వు నీ మన చుట్టూరు నువ్వు తిరుగుతున్నావు, ఈ అహంకారం చుట్టూరు తిరుగుతున్నావు నువ్వు, దాని చుట్టూరు జరగటం తగ్గించుకుంటే నీ హృదయంలో ఉన్న చైతన్యుని చేత, నీ హృదయంలో పరమేశ్వరుడు ఉన్నాడు, నీ హృదయంలో సర్వేశ్వరుడు ఉన్నాడు, వాడి చేత నువ్వు ఆకర్షించబడతావు, వాడి చేత నువ్వు ఆకర్షించబడతావు. ఇప్పుడు కుట్ర అంక ఈ కోసి గుణమగ పాలించంటే నాలో ఉన్న చెడ్డ అలవాట్లు తీసేసి మంచి గుణాల చోటు నన్ను నింపని రమణ స్వామి ఎంతకన్నాడంటే మంచి గుణాలు కూడా మనసులో ఉన్నాయి. అయితే మంచి గుణాలు చైతన్యంలో ఐక్యం అవడానికి సహకారపడతాయి మనకు. మంచి గుణాలు కూడా మనసులోయే, కానీ మంచి గుణాలు చైతన్యంలో మనం ఐక్యం అవటానికి, భగవంతుల్లో మన ఐక్యం అవటానికి మంచి గుణాలకు మనకు సహకారం చేస్తాయి. అంచుకు మంచి గుణాలతో అలంకరించమన్నాడు. కుట్ర అంతయి కోసి గుణమగ పాలించు గురురూపమై వెలుగు అరుణాచ్యుల. అంటే నాకు దేవుడు నువ్వే, గురువు నువ్వే, నాకు దేవుడు నువ్వే, గురువు నువ్వే. దేవుడు చేసే పని నువ్వే చేయాలి, గురువు చేసే పని నువ్వు చేయాలి. నాలో ఏదైనా ఫారెన్ మ్యాటర్ ఉంటే తీసేయి, నాలో ఏదైనా పనికి రాని గుణాలంటే బయటికి తీసేసి కాల్చి బూడిచ్చేసేయి. కానీ ఈశ్వర సాక్షాత్కారం పొందటానికి ఎటువంటి గుణాలు నాకు అవసరమో ఆ గుణాలతో నా బుద్ధి, నా హృదయాన్ని నింపు అని నా చెప్పేస్తాడు. అంచేత నువ్వు అక్కడ కేంద్రంగా పెట్టుకు బతుకుతున్నావు. ఎక్కడ కేంద్రంగా పెట్టుకుని, మన అహంకారమే మన కేంద్రం, మనం మాట్లాడితే అహంకారం, మీకు అర్థమవుతుంది. మన అజ్ఞానాన్ని కేంద్రంగా పెట్టుకుని మన అహంకారాన్ని కేంద్రంగా పెట్టుకుని, మన మనస్సును కేంద్రంగా పెట్టుకుని మనం బతుకుతున్నాం. ఆ కేంద్రం కనుక వదిలేస్తే, నువ్వు అహంకారాన్ని కేంద్రంగా పెట్టుకుని బతకడం వదిలేస్తే, నీ లోపల అంతర్యామిగా ఉన్న నారాయణుడు ఆయన నిన్ను ఆయన ఐక్యం చేసుకుంటాడు. ఆయన నీరు ఆయన నిన్ను ఐక్యం చేసుకుంటాడు. అయ్యా అయితే విచారణ చేసుకో, ధ్యానం చేసుకో, జపం చేసుకో. ఈ నేను మనకి లోపల నుంచి నేను అని వ్యక్తం అవుతాను. నేనే జీవుడు, ఆ నేనే జీవుడు. ఆ నేను గురించి నువ్వు విచారణ చేస్తుంటే, ఆ నేను గురించి నువ్వు విచారణ కనుక చేస్తుంటే, విచారణ చేస్తుంటే అది ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళి లయమవుతున్నది. ఆ నేను ఎటు గంతులేయమంటే అటు గంతులేయకు. ఆ నేను ఎటు గంతులేయమంటే అటు గంతులేయకు. మొట్టమొదటి చెప్పాను భగవంతుడికి భగవద్గీతలో భగవంతుడు చెప్పిన మాట ప్రమాణంగా తీసుకుని, మీరు అహంకారం చెప్పిన మాటను ప్రమాణంగా తీసుకోకుండా భగవంతుడు చెప్పిన మాటను ప్రమాణంగా తీసుకుని జీవించి నేను పోతుంది కంప్లీట్గా వేరుతో సహా నాశిస్తుంది. భగవంతుడు చెప్పిన వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని మనం జీవిస్తుంటే ఈ దొంగనేది మనకు తెలియకుండా పత్తా లేకుండా పోతుంది. అని చెప్పి నువ్వు ఏదైతే నేను అంటున్నావో ఆ నేను అదే రామకృష్ణ పరమహంస గారు చెప్పారు జ్ఞానం అంటే. రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారు, ఏదైతే నువ్వు రోజు నేను నేననే బుధా మేసు తిరుగుతున్నావు కదా, అదే ఏదైతే నువ్వు నేను అంటున్నావో ఆ నేను ఎప్పుడు కూడా శవంతో తాదాత్మ్యం చెంది ఉంటుంది. తర్వాత మన శరీరం చనిపోయినప్పుడు ఏడ్చేది కూడా ఆ నేనే. మనం నేను అంటాం చూడండి, ఆ నేనే మన శరీరం చనిపోయినప్పుడు ఏడుస్తుంది. ఇంకా ఆ శరీరంతో తాదాత్మ్యం చెంది ఉంటుంది అది. అంచేత రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారంటే, ఏదైతే నేను అంటున్నావో ఆ నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. ఏదైతే నువ్వు నేను అని అంటున్నావో ఆ నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. అదేంటది జ్ఞానం? ఆ జ్ఞానం నీకు ఎలాగొస్తుంది? నూటికి నూరు పళ్ళు గర్వం వదులుకుంటే వస్తుంది. అయితే మాకు గర్వం లేదండనే మీరు అనుకోవచ్చు, లోపల చూసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు లోపల చూసుకునే బుద్ధి మనకు ఉంటే కదా, ఎంతసేపు బయట బుద్ధి? అసలు లోపల చూసుకునే బుద్ధే మనకు లేదు. లోపల చూసుకునే మనస్సే లేదు. ఎంతసేపు ఎదటి వాళ్ళు గర్వం చూస్తాం, కానీ మనలో ఏం గర్వం ఉందో, ఎదటి వాళ్ళు గర్వం ఉంటే మనకు నష్టం, నీ గర్వం ఉంటే నువ్వు పాడైపోతావు. నువ్వు ఇతరుల గర్వాన్ని చూస్తావు, కానీ నీలోని గర్వాన్ని నువ్వు చూసుకోవు. ఏం చేసి చూసుకోవు? నీ బుద్ధికి నీ మనసుకి అంతర్దృష్టి లేదు. నీ మనస్సుతో నువ్వు లోపలికి చూసి బయటికి ఎలా చూస్తున్నావు, ఇంద్రియాల ద్వారా నీ మనస్సుతో ఇంద్రియాల ద్వారా నువ్వు లోకాన్ని ఎలా చూస్తున్నావో అలాగే నీ మనస్సుతో నువ్వు లోపలికి చూసుకోవడం నేర్చుకుంటే లోపల ఏముందో గర్వం ఉందో లేదో నీకే తెలుస్తుంది. మనలోని గర్వాలను మనం చూసుకోం, ఇతరుల్లోని గర్వాలను చూస్తాం. మనలో ఉన్న అలవాట్లను మనం చూసుకోం, ఇతరుల్లోని అలవాట్లను చూస్తాం. ఇది ప్రమాదం ఎక్కడ ఉందండి? ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకుని అందరూ ఇంటికి వెళ్ళిపోండి. మీరు మీలో ఉన్న లోపాలను చూసుకోవడం మానేసి ఇతర లోపాలను చూస్తూ ఉంటారు అనుకోండి, మీకు అర్థం, మీ లోపాలు కంప్లీట్గా బుద్ధితో సహా పెరిగిపోతూ ఉంటాయి. మీరు ఇతరుల్లో ఉన్న లోపాలను చూడటం మానేసి మీ లోపాలు మీరే చూసుకుంటారు కూడా, మొత్తం కంప్లీట్గా అన్నీ పోతాయి. మీరేమి చేయక్కర్లేదు, మీలో లోపాలు మీరు అలా పరిశీలన చూసుకొని మొత్తం కంప్లీట్గా పోతావు. ఒక సంవత్సరంలో పోతాయని మనం అది చెయ్యం. మన లోపాలను మనం చూసుకోవడం మానేసి ఇతర లోపాలను చూస్తూ ఉంటాం. అవి ఏమవుతుంది? ఇతర లోపాలు చూడటం వల్ల మన లోపాలు ఉన్నాయి ఎలాగ ఉంటాయి, దానికి అదనంగా పెరిగిపోతూ ఉంటాయి. చివరికి చచ్చిపోయిన తర్వాత మనకు పాడి లోకాలు వస్తాయి, నీచమైన జన్మలు వస్తాయి, చీకటి లోకాలు మిగులుతాయి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే ఇతరుల యొక్క గర్వం కనిపిస్తాను, ఇది బాహ్య చూపు మీద ఉంది కాబట్టి మీకు కూడా ఆ గర్వం ఉందా, మీకు కనపడటం ఎందుకు కనపడటంలో మీకు లోపల చూపు లేదు. మనకు ఎంచేవు బయట చూపే కానీ లోపల చూపు లేదు. బయట చూపు మీకు ఉంది కాబట్టి ఇతరుల ఉన్న గర్వం కనిపిస్తుంది. అదేవిధంగా మీరు లోపల చూపు నేర్చుకుంటే మీలో ఉంది ఏంటో అది కూడా కనిపిస్తూ ఉంటుంది. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అంటే లోకంతో మనకున్న అనుబంధం ఎండగా నూటికి నూరు పడి స్వార్థంగా ఉంటుంది మనకి. అది జాతి మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి, లోకంతో మనకున్న అనుబంధం నూటికి నూరు పడి స్వార్థంగా ఉంటుంది. అది తగ్గించుకోండి. ఇక్కడ భగవాన్ చెప్పేది ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ. నారాయణ 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 నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ 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 వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవద్గీతలో భగవంతుడు ఒక మాట అన్నాడు, అర్జున ఉన్నదంతా ఈశ్వరుడే, అర్జున ఉన్నదంతా ఈశ్వరుడే, మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అది విచారణ చేసుకుంటే నువ్వు అసలు నువ్వు లేవన్న సంగతి నీకు తెలుస్తుంది. అర్జున ఉన్నదంతా మరి ఈశ్వరుడే, మరి నువ్వు నేను అంటున్నావు కదా, నేను ఎక్కడి నుంచి వచ్చిందో కొంచెం విచారణ చేసుకుంటే ఆ నేననేది లేనే లేదు, ఉన్నదంతా ఈశ్వరుడు అనే సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. అది నీ కడసారి జన్మ. అదే చెట్టారు కొమ్మ. ఉన్నదంతా ఒకటే, అంతా ఈశ్వర స్వరూపం అనుకున్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వంతా ఒకడు ఉన్నావు అక్కడ. ఇదంతా వాసుదేవ స్వరూపాన్ని తెలియటానికి అర్జున బహుజన్మల సుకృత ఫలం నీకు ఉంటేనే కానీ తెలియదు అర్జున అంటాడు పరమాత్మ. బహుజన్మల సుకృత ఫలం నీకు ఉంటేనే కానీ ఇదంతా వాసుదేవ స్వరూపమైన సంగతి నీకు అనుభవంలోకి రాదు, ఉన్న అనుభవంలోకి రాదు. శాంతి శాంతి శాంతి.